నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజున రమణ జయంతి, భూమికి వెలుగు. మనకి వరుసగా 3 జయంతులు వచ్చినాయి. గీతా జయంతి, తర్వాత మహాదీపం, దీపోత్సవం, రమణ జయంతి. గీతా జయంతి, దీపోత్సవం, రమణ జయంతి. ఇంతవరకు మాట్లాడిన వారు చావల సూర్యనారాయణ గారు. తూర్పుగోదావరి జిల్లాలో వారి తండ్రి గారు కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్గా చాలా కాలం పనిచేశారు. తర్వాత ప్రస్తుతం వారు అమలాపురం ప్రాంతంలో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. వారు రమణ భక్తులు. అమలాపురంలో తరచుగా రమణుడి జీవితం గురించి, రమణుడి సాహిత్యం గురించి, రమణుడి ఉపదేశం గురించి అమలాపురం ప్రాంతంలో తరచుగా మాట్లాడుతూ ఉంటారు. పేరు చావలి సూర్యనారాయణ గారు. వారికి ప్రత్యేకంగా రమణుడి రూపం అన్న ఆయనకి ధ్యానమూర్తి, రమణమూర్తి. అందరూ కూడా ఒక ఇష్ట దేవతని ధ్యానం చేసుకుంటారు. ఎవరికి ఇష్టమైన దేవతని వారు ధ్యానం చేసుకుంటారు. అలా ధ్యానం చేసుకోవడం కూడా మంచిదే. భగవద్గీతలో 12 అధ్యాయంలో నిరాకారం కంటే సాకారాన్ని తీసుకోవడం సేఫ్ సైడ్ అని చెప్పాడు 12 అధ్యాయంలో. అలాగే కొంతమందికి రాముడు ధ్యానమూర్తి, కొంతమందికి కృష్ణుడు, కొంతమందికి రామకృష్ణుడు. అలా చావల సూర్యనారాయణ గారికి ధ్యానమూర్తి, రమణమూర్తి. ఇది మార్గశిర మాసం. భగవద్గీతలో భగవంతుడు మాసాల్లో మార్గశిర మాసం నేను అని చెప్పాడు. మనకి ఆది కావ్యం రామాయణం. అంటే అంతకుముందు మన సాహిత్యం, భారతదేశం సాహిత్యం అంతా కూడా మంత్ర రూపంలో ఉండేది. మనకి ఆది కవి వాల్మీకి మహర్షి. మంత్ర రూపంలో ఉన్న భారతదేశంలో ఉన్న సాహిత్యాన్ని అంతా కూడా మంత్ర రూపంలో ఉన్నటువంటి ఈ సాహిత్యాన్ని, అంటే వేదాల యొక్క సారాన్ని వాల్మీకి మహర్షి రామాయణ రూపంలో, శ్లోక రూపంలో తీసుకొచ్చాడు. మనకి మొదటి కవి తొలి కవి వాల్మీకి. తెలుగు సంస్కృత సాహిత్యంలో వాల్మీకి మహర్షి, తెలుగు సాహిత్యంలో నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు తణుకు, కానీ నివాసం రాజమండ్రిలో ఉండేవారు ఆయన. నన్నయ్య భట్టుకు చాలామంది తెలియపోవచ్చు. స్వగ్రామం తణుకు, వెస్ట్ కూడా ఎవరు తణుకు. ఆయనకి ఆంధ్ర భాషలో మొదటి కవి ఆయన. మన మహాభారతాన్ని తెలుగు అనువాదం చేసిన వాళ్ళు నన్నయ్య గారు, మొట్టమొదట నన్నయ్య గారు. తర్వాత ఆయనకి సంస్కృత భాషలో ఎంత కమ్యాండ్ ఉందో తెలుగు భాషలో కూడా అంతే కమ్యాండ్ ఉంది. తర్వాత చిక్కన స్వామిరాజు గారు, తర్వాత ఎర్రాప్రగడ. మొట్టమొదట తెలుగు సాహిత్యానికి ఒక వ్యాకరణం తీసుకొచ్చి ఒక భాషను క్రమంలో పెట్టిన వారు నన్నయ్య భట్టు. మన తెలుగు వారికి సంబంధించినంత వరకు మొదట కవి నన్నయ్య భట్టాచార్యులు అయితే, నన్నయ్య భట్టు అయితే సంస్కృతానికి వాల్మీకి మహర్షి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట చెప్పాడు. చాలా మాసాలు ఉన్నాయి, కార్తీక మాసం, మార్గశిర మాసం, చాలా మాసాలు ఉన్నాయి. ఈ మాసాలన్నింటికి భూషణం లాంటిది మార్గశిర మాసం అని వాల్మీకి రామాయణంలో చెప్పాడు. మాసాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని మాసాలకు కూడా మార్గశిర మాసం ఒక జ్యూవెల్, ఒక భూషణం, ఒక ఆర్నమెంట్. అన్ని మాసం సరే, భగవంతుడు స్వయంగా నేను మార్గశిర మాసం అని చెప్పాడు. రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడంటే, అన్ని మాసాలలోకి ఇది ఒక ఆర్నమెంట్, ఒక జ్యూవెల్ మార్గశిర మాసం అని రామాయణంలో వాల్మీకి మహర్షి ఉవాచ. ఆ మార్గశిర మాసంలో రమణస్వామి శరీరాన్ని తీసుకున్నారు. అంటే రమణస్వామి మార్గశిర మాసంలో, మాసం మార్గశిర మాసం, తర్వాత వారం సోమవారం, వారం సోమవారం, మార్గశిర మాసం, నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రంలో మార్గశిర మాసంలో వారం సోమవారం రోజున ఆయన జన్మతి శరీరం ధరించాయి. అంటే పుట్టుక లేని వస్తువు పుట్టిన దాని వల్లే కనిపించింది. బ్రహ్మముకి పుట్టుక లేదు, బ్రహ్మముకి పుట్టుక లేదు. దేనికైతే పుట్టుక లేదో, దేనికైతే చావు లేదో, ఏదైతే పంచభూతాలకి ముందుందో, పంచభూతాలు ఉన్నప్పుడు ఉందో, పంచభూతాల తర్వాత కూడా ఉందో, అదే బ్రహ్మం. దానికి ముందున్నది లేదు, దానికి వెనక ఉన్నది లేదు. పంచభూతాలు అసలు సృష్టి లేకముందు బ్రహ్మం ఉంది, సృష్టి ఉన్నప్పుడు బ్రహ్మం ఉంది, సృష్టి తర్వాత బ్రహ్మం ఉంది. ఆ బ్రహ్మమే జ్ఞానులు బ్రహ్మం అంటే భక్తులు భగవంతుడు అని పిలుస్తున్నారు. వస్తువు ఒకటి, ఈ కాల్ ఇట్ బై ఎనీ నేమ్ యాజ్ యూ లైక్, కానీ వస్తువు ఒకటే. బ్రహ్మం అంటే ఆ బ్రహ్మమే కొంతమంది భగవంతుడని, కొంతమంది జ్ఞానులు బ్రహ్మం అంటే, సద్వస్తువు అంటే భక్తులు భగవంతుడని పిలుస్తున్నారు. ఏ పేరుని పిలిచినా దుర్గా, కృష్ణ, రామ, శివ, ఏ పేరు పెట్టి పిలిచినా వస్తువు మటుకు ఒకటే, రెండు లేవు. ఏ ఎన్ని పేర్లు పెట్టి మరి పిలుచుకున్నా వస్తువు ఒకటే, రెండోది అంటూ లేదు, ద్వితీయం అంటూ లేదు. రమణ స్వామి తిరుచుళ్ళి, ఇప్పుడు బహుశా అది కామరాజునాడర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు అది ఆ డిస్ట్రిక్ట్ పేరు కామరాజునాడర్. కామరాజునాడర్ పరిపాలనే రామరాజ్యాన్ని చెప్తారు. తమిళనాడులో 2 సంవత్సరాలు పరిపాలించాడు, 54 to 56 ఆ టైంలో పరిపాలించాడు కామరాజు. కామరాజు పరిపాలనే రామరాజ్యంతో సమానంగా తమిళనాడుతో పోలుస్తారు. కానీ తమిళనాడులో పాపులర్ లీడర్స్ కామరాజునాడర్ ఒకడో, అన్నాదురాయ్ ఎక్కడో, వీళ్ళిద్దరు పాపులర్ లీడర్స్, మాస్ లీడర్స్. కామరాజు తర్వాత అన్నాదురాయ్ వీళ్ళ తమిళనాడులో మాస్ లీడర్స్. ఆ కామరాజు డిస్ట్రిక్ట్ లో తిరుచుళ్ళి అనే గ్రామం ఉంది. తిరుచుళ్ళి శివక్షేత్రం, మదురాయి అమ్మవారి క్షేత్రం. అది మదురాయి కూడా శివక్షేత్రం, అమ్మవారి క్షేత్రం కింద మారిపోయింది. తర్వాత మదురాయి, ఆ కృష్ణుడి గ్రామం మధుర, ఇది మదురాయి. మీరు తమిళనాడు కల్చర్ చూడాలంటే మీకు చెన్నైలో తమిళనాడు కల్చర్ కనపడదు, మదురాయిలో తమిళనాడు కల్చర్ ఉంది. ఆ తమిళ భాష ప్యూర్ తమిళ మాట్లాడతారు మదురాయిలో. మదురాయి శివక్షేత్రం, అమ్మవారి క్షేత్రం, తిరుచూడి శివక్షేత్రం, అరుణాచలం శివక్షేత్రం. రమణస్వామి తిరుచూడిలో ఆయన శరీరం తీసుకున్నారు, కొంతవరకు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కొంతవరకు, తర్వాత మదురాయిలో హై స్కూల్లో చదువుతుంటే, ఆయన 10th క్లాస్ చదువుతుంటే ఆయనకు మరణారంభం కలిగింది. ఆయన తపస్సులు చేసి, అధ్యయనం చేసి, యోగాభ్యాసాలు చేసి, బ్రహ్మము గురించి శ్రవణం చేసి, బ్రహ్మము గురించి మననం చేసి, బ్రహ్మము గురించి నిజిజ్ఞాస చేసి బ్రహ్మంని పొందలేదు. అయితే రమణ మహర్షికి జ్ఞానం ఎలా వచ్చి, ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్, ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ అబౌవ్. అంతేగాని సాధన చేసి తపస్సులు చేసి ఆయన పొందవలసింది ఏం కాదు, అది ఈశ్వరుడే ఆయన జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టి. అరుణాచలేశ్వరుడు ఆయనకి ఒక బంధువు ద్వారా అరుణాచలం పేరు వినటం, అరుణాచలం చేత ఆకర్షించబడటం, అంటే దాని పేరు స్మరించడం మాత్రం అంతగా వచ్చేసింది. అది ఎన్ని పుల్లలు ఉరికే, ఎన్ని పుల్ల బాగా ఎండిపోయిన పుల్లకి ఒక అగ్గి పుల్ల పెడితే కాలిపోతుంది, తడిచిపోయిన పుల్లలకి అగ్గి పెట్టిపోతుంది కానీ ఆ పుల్ల కాలదు. అంటే అంతకుముందు ఆయన బాగా మెచ్యూర్ అయిపోయి ఉన్నాడు, బాగా పక్వానికి వచ్చేసాడు. ఉరికే శివ అనేటప్పటికి అరుణాచలం 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 ఆ స్మరణ మాత్రం చేతే ఆయన జ్ఞాన సింహాసనం అది అధిష్టింపబడ్డాడు. అరుణాచలం అరుణాచలం అరుణాచలం, నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. అది ఆయన బంధువు ద్వారా ఆ పేరు వినటం. అరుణాచలం అంటే మొట్టమొదటిసారి ఆయన వినగానే, అరుణాచలం అంటే దేవుడు గుర్తుకొచ్చాడు కానీ కొండ గుర్తుకు రాలేదు. ఏదో ఈ భూమి మీద ఒక కొండ ఉంది, ఆ కొండను అరుణాచలం అంటారనుకోలేదు. అరుణాచలం మొట్టమొదటిసారి అరుణాచలమా అరుణాచలం అన్నాడు. గత అనుభవం జన్మాంతరం అనుభవం చెంది గుర్తొచ్చి అరుణాచలం. ఆ బంధువు ఏమన్నాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు బంధుని. అరుణాచలం అరుణాచలమా, అరుణాచలానికి మనిషి వస్తాడా అంటే, అరుణాచలం అంటే భగవంతుడనే స్ఫురణ వచ్చింది దానికి, కొండనే స్ఫురణ రాలేదు. అరుణా భగవంతుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడయ్యా, అరుణాచలం అరుణాచలం అరుణాచలానికి రావటం ఏంటి, నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే అరుణాచలానికి అన్నాడు. అరుణాచలానికి రావటం ఏంటి, అరుణాచలం అంటే భగవంతుడు కదా, మరి భగవంతుడి దగ్గర నుంచి మనిషి వస్తాడా అంటే, అప్పుడు ఆయనకి ఇతనికి అరుణాచలం అంటే ఈ ఊరి పేరు అరుణాచలం, ఈ కొండ పేరు అరుణాచలం, ఇక్కడ దేవుడి పేరు అరుణాచలం, అంత అరుణాచలం అరుణాచలం అని గుర్తొచ్చేప్పటికీ అది కదా అరుణాచలం, ఒక ఊరి పేరు, అక్కడ కొండ ఉంది, ఆ కొండ పేరు అరుణాచలం, ఆ ఊరి పేరు అరుణాచలం, ఆ దేవుడి పేరు అరుణాచలం, ఆ ఊరి నుంచి నేను వస్తున్నట్టు అది ఒక ఊరు అని చెప్తే బంధువు చెప్తేనే కానీ నాకు అర్థం కాదు. అరుణాచలం అనేప్పటికీ ఒక ఊరికి అరుణాచలం అనేది అసలు ఈ భూమి మీద ఉందా అనిపించింది. అంటే అరుణాచలం అనగానే ఒక కండ ఆయన గుర్తుకు రాలేదు, సాక్షాత్తు దేవుడు ఈశ్వరుడే అది స్ఫురించింది. అంటే జన్మాంతర అనుబంధం. మనకైనా రమణ మహర్షి గారి దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చేవారు. ఆ కొత్త వారు ఎవరైనా వచ్చి, వీరెవరైనా ఊహించి ఊహించి వారెవరు వీరెవరైనా వారు కొత్త వాళ్ళు ఎవరైనా భగవాన్ దగ్గర కూర్చుంటే వీరెవరండి వీరెవరంటే భగవాన్ అండి. ఎవరో అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారో, ఏం మానవారు కాబట్టి మన దగ్గరికి వచ్చా, వారెవరు వీరెవరని అడుగుతారంటే ఎవరో అయితే మన దగ్గరికి ఎందుకు వచ్చారు, వారందరూ మనవారే, మనవారు కాబట్టే మన దగ్గరికి వచ్చారు అయ్యా, ఎవరెవరని అడుగుతారంటే మనవారే, మనవారు కాబట్టే మన దగ్గరికి వచ్చారు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే అనుబంధం చెప్పకుండా చెప్పటం, అది జన్మాంతరంలో ఉన్నటువంటి అనుబంధం చెప్పకుండా చెప్పటం అంటారు దాన్ని. ఎవరంటే వింటారయ్యా, ఎవరండి? మనవారే, మనవారు కాకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు? మధురాయిలో ఆయనకి మరణానుభవం కలిగింది. ఆ మరణానుభవం ఎందుకు కలిగింది, ఎలా కలిగింది అని దేవతలకి తెలియాలి, కానీ మనుషులకి ఎవరికి తెలియదు. అది దేవరహస్యం. ఆ మరణానుభవం ఎందుకు కలిగిందో, ఎలా కలిగింది, ఎందుకు కలిగిందంటే అది దేవరహస్యం, అది దేవతలకు తెలియాలి. మరణానుభవం ద్వారా ఆయనకి మరణానుభవం ద్వారా స్మరించింది ఏంటంటే, ఈ దేహం, ఈ శవం తాను కాదు, ఈ దేహం తాను కాదని. ఇది వీటి ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, ఇది స్పెక్యులేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, ఊహించుకోవడం కాదు. అంటే ఈ దేహం ఆయనకి మరణానుభవంలో దేహం శవం అయిపోయింది, మరణానుభవంలో దేహం శవం అయిపోయింది. అంటే దేహంతో తనకి ఎట్టి సంబంధం లేదనేటువంటి అనుభవం కలిగింది. బాడీ డెడ్ అయిపోయింది, దేహంతో నాకు ఎట్టి సంబంధము లేదు. ఈ దేహాన్ని తీసుకెళ్తారు, చనిపోయిన దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తారు, కాలుస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. అయితే దేహం చనిపోయిందే, ఈ శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తారే, ఈ శవంతో పాటు నేను కూడా పోవాలి కదా, నేను పోలేదు, నేను ఉన్నాను, నాకు తెలుస్తుందే, శరీరం శవం అయిపోయింది, శరీరంతో శరీరానికి నాకు ఎట్టి సంబంధం లేదని తెలుస్తుందే, శరీరం చనిపోయినా నేను ఉన్నాను సంగతి నాకు తెలుస్తుందేంటి, నేను ఉన్నానేంటి అనేటువంటి ఇమ్మర్టల్. అంటే శరీరం ఉండగానే శరీరానికి సావు రాకముందే, శరీరానికి మరణం రాకముందే మరణ రహిత స్థితిని పొందాడు. ఏది మరణానుభవం ద్వారా, మరణానుభవం, మరణానుభవం ద్వారా మరణాన్ని ఓవర్కమ్ చేశాడు, మరణాన్ని ఓవర్టేక్ చేశాడు. అంటే మృత్యు వచ్చింది, మృత్యు వచ్చి ఆ మృత్యు ద్వారా ఆయన మృత్యుంజయుడయ్యాడు. మృత్యు వచ్చి మీద పడింది, మృత్యు వచ్చి మీద పడి మృత్యుంజయుడయ్యాడు. అంటే శివస్వరూపం పొందాడు. ఇప్పుడు మనం కూడా దేహం చనిపోవటానికి సాధన చేయక్కర్లేదు, ప్రకృతి తీసిపోతుంది. ఆ దేహం ప్రారంభం, ఆ దేహంలో ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆ దేహం ఉంటుంది. దేహం చనిపోవటానికి దేహం సాధన ఎవరు చేయక్కర్లేదు. ఆ దేహం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ పని నిమిత్తం వచ్చింది, ఆ పని పూర్తయిన తర్వాత ఏ రోజున, ఏ గంటను, ఏ క్షణం ఆ దేహం పోవాలి, అది పోతుంది, ఆ తుక్కు అంతా పోతుంది. ఈ తుక్కును తీసుకెళ్తారు, ఎక్కడో కాల్చేస్తారు. దేహం చనిపోవడానికి సాధన అక్కర్లేదు. ఈ దేహము నేననే తలంపుంది, దేహగతమైన నేను, బాడీ బాగుండయి ఫాల్స్ అయి, బాడీ బాగుండయి ఈ ఫాల్స్ అయి, మిథ్యా నేను అంటారు దీన్ని. దీని ఏమంటారంటే మిథ్యా నేను అంటే ఇది దేహగతమైనది. అంటే దేహం కూర్చుంటే నేను కూర్చున్నానంటుంది, దేహం నిలబడితే నేను నిలబడినానంటుంది, దేహం చనిపోతే నేను చనిపోతున్నానంటుంది. ఆ నేనుకి అంటే దేహంతో తాదాప్యం పొందుతుంది, దేహంతో తాదాప్యం పొందుతుంది. అంటే ఈ నేనిన తలంపుకి, ఈ నేనిన తలంపు వచ్చినప్పుడే మీకు దేహం కనిపిస్తుంది, మనస్సు కనిపిస్తుంది, బుద్ధి కనిపిస్తుంది, ఇంద్రియాలు కనిపిస్తాయి, రాగద్వేషాలు కనిపిస్తాయి. ఈ యోగం, ఆ యోగం, ఈ సిద్ధాంతం, ఆ సిద్ధాంతం, గొడవ సంత చేసేస్తున్నారు. గాఢ నిద్రలో నేనిన తలంపు ఎవరికీ లేదు. నేనిన తలంపు లేనప్పుడు దేహం గొడవలేదు, చావు గొడవలేదు, పుట్టుకు గొడవలేదు, కలర్ గొడవలేదు, సెక్స్ గొడవలేదు. ఏదైనా దేహం నేనిన తలంపు లేనప్పుడు దేహం లేదు, నేనిన తలంపు వచ్చాక దేహం వస్తుంది. గాఢ నిద్రలో నేను అనే తలంపు లేదు, నేనిన తలంపు లేదు కాబట్టి అక్కడ దేహం కూడా లేదు. దేహం ఎప్పుడైతే లేదో అక్కడ నేనిన తలంపు వచ్చాక, మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక, నేనిన తలంపు వచ్చాక, ఈ దేహము నేనని తలంపు, ఆ నేనని తలంపు దేహంతో తాదాప్యం పొందాక అప్పుడు బుద్ధి వస్తుంది, మనస్సు వస్తుంది, ఇంద్రియాలు వస్తున్నాయి, భేద బుద్ధి వస్తుంది, సాధనలు వస్తున్నాయి. ఇది భక్తి యోగం, అది కర్మయోగం, అది జ్ఞానయోగం. సాధన చేసేయాలి, ఏదో సాధించేయాలి, అక్కడి నుంచి పోరాటాలు, స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. ఇది మహామాయ. ఏది వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయో అది తెలుసుకోవా, ఏది వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయో అది తెలుసుకోవా. నువ్వు కానిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావేంటి? ఏది వచ్చింది, దేహమునే తలంపు వచ్చాక బుద్ధి వస్తుంది, మనస్సు వస్తుంది, ఇంద్రియాలు వస్తున్నాయి, కలర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, అన్ని వస్తాయి, విషయ చింతన వస్తుంది, లైక్స్ వస్తున్నాయి, డిజ్లైక్స్ వస్తున్నాయి, చావు వస్తుంది. గాఢ నిద్రలో ఎవరికి చావు గొడవలేదు, పుట్టుకు గొడవలేదు. ఏ తలంపు వచ్చిన తర్వాత మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆయితాట్ నేను అనే తలం, నేను అనే తలం. నేను ఒక యూరోపియన్ అన్నాడు నా దగ్గర, నాకు నేనైనా తలంపు పోవటం లేదండి నాన్నగారు, నా నేనైనా తలంపు మీరు మెడలో దండ కింద వాడుకోరాదని నా దగ్గర తీసేసి మీ మెడలో దండ కింద వేసుకోండి అంటున్నారు. ఒక ధర ఎవడో గట్టివాడాడు. నేను నాకు ధర కనిపించేమంటున్నాడంటే, నేననే తలంపు నాకింక పోవటలేదండి, నీకు మెళ్ళలో దండలేదు, ఈ నేననే తలంపుని మీరు దండ కింద తీసేసుకుని మెళ్ళే వేసుకొని నాకు పేడ వదిలిపోతున్నట్టున్నాడు. నీకేమో దండలేదు, నన్నేమో నేననే తలంపు బాధిస్తోంది, ఈ నేననే తలంపుని మీరు పుచ్చుకుని మీ మెళ్ళే వేసుకోవచ్చును కదా అంటున్నాడు. ఈ దేహము నేననే తలంపు, దీన్ని ఏమంటారంటే సైతాన్ అంటారు కొంతమంది. ఈ దేహము నేను అనే తలంపే దేహము నేను, ఐ థాట్ నేను అనే తలంపు, ఆ నేననే తలంపునే కొంతమంది సైతాన్ అంటారు. కొంతమంది క్రిస్టియన్స్ అయితే వాళ్ళ మతం అది సైతాన్ సైతాన్ అంటారు. ఆ దేహము నేను అనే తలంపు, ఐ థాట్, అది ఏం చేస్తుందంటే దానితోటి దీంతో సాధాత్వం పొందుతూ ఉంటుంది, సాధన చేయమంటూ ఉంటుంది. అది అంటుంది అంటే విచారణ మార్గం భక్తిలో ద్వైతం ఉంటుంది. కానీ రమణ మహర్షి గారు కేవలం జ్ఞానం గురించే చెప్పారనుకోకుండా శరణాగతి గురించి కూడా చెప్పారు. శరణ భక్తిలో ద్వైతం ఉంది, శరణాగతిలో ద్వైతం లేదు, అద్వైతమే. శరణాగతిలో ద్వైతం లేదు, అద్వైతమే. నమ్మాళ్ళు వారు చెప్పింది రమణ మహర్షి గారు తరచుగా చెప్పారు, కోట్ చేసేవారు. రమ్మాళ్ళు వారు వైష్ణవ సాంప్రదాయంలో ఏం చెప్పారంటే, ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు అంటే పెద్దవారు వైష్ణవ సాంప్రదాయంలో, దేవుని పెరుమాళ్ళు పెరుమాళ్ళు అంటారు. పెరుమాళ్ళు అంటే పెద్దవారు, పురుషోత్తముడు, పెద్దవారు పురుషోత్తముడు, ఆయన బ్రహ్మము, ఆయన పెరుమాళ్ళు పెరుమాళ్ళు అంటారు. ఓ పెరుమాళ్ళు, పెరుమాళ్ళు ఇన్ని జన్మల నుంచి ఇంతకాలం నుంచి నువ్వు వేరనుకుంటున్నాను, నేను వేరనుకుంటున్నాను, ఇంతకాలానికి తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసింది, ఏమైనా తెలిసింది, నువ్వు ఉన్నావు ఏం లేనని. అప్పుడు అయ్యింది, అప్పుడు శరణాగతులు ఏమైంది, ఒకటే రెండా, ఒకటే వన్నెస్. ఇంతకాలం నువ్వు వేరు, నేను వేరే అనుకుంటున్నాను, ఇన్ని జన్మల నుంచి కూడా నువ్వు వేరే వేరే అనుకుంటున్నాను, ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, ఏమైనా తెలిసింది, నువ్వు ఉన్నావు నేను లేనని. అప్పుడు అద్వైతే భక్తిలో ద్వైతం ఉంది, కానీ శరణాగతిలో అద్వైతమే. అంటే జ్ఞానంతో సమానమే. రమణ మహర్షి గారు శరణాగతి గురు కూడా అని చెప్పారు. అది జ్ఞాన ఆత్మజ్ఞానం ఎటువంటి, శరణాగతి కూడా అటువంటిది, ఒకటంటే ఒక్కటే, అది శరణాగతి కూడా భావం వంటిది. ఇది ఆయన మరణానుభవం ద్వారా, ఆయన మరణానుభవం ద్వారా తన ఏమి లేదు, మరణానుభవంలో ఆయన తాను కాని దాంట్లోంచి విడిపోయాడు. మనం గార్డెన్ ఇద్దరిలో దేవుడు గురించి, లోకం గురించి, విషయాల గురించి మనం కాని దాంట్లోంచి పూర్తిగా విడిపోతాం గార్డెన్ ఇద్దరిలో. అలా ఆయన మరణానుభవం ద్వారా జాగ్రత్త అవస్థలో విడిపోయాడు. విడిపోయి కొన్ని నిమిషాల టైంలో, కొన్ని క్షణాల టైంలో ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానసింహాసనం మీద అధిష్ఠించబడ్డాడు. అంతే కదా లోకానికి గురి అయ్యాడు. ఎంత కొన్ని క్షణాల్లో సరిపోయింది. నేను సాధన అంటే ఇంకా చెప్పాను, ఇది గిఫ్ట్ ప్రమాభవం. అది దేవతలకు, ఆ మరణానుభవం ఎందుకు వచ్చింది అనేది అది దేవతలకు తెలియాలి. కానీ ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, ఇట్ ఇస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మరణానుభవం కలిగిన తర్వాత అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు మీద నీకు జనక భావన ఉండదు. అరుణాచలం రాగానే ఓ దేవుడా, ఓ అరుణాచలేశ్వరుడు అనలేదు, ఓ అరుణాచలేశ్వరుడా అనలేదు అని. ఓ తండ్రి నువ్వు రమ్మంటే, జనక భావన, ఓ తండ్రి నువ్వు రమ్మంటే నేను వచ్చాను. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఐ అండ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ ఆర్ వన్. ఆయన అరుణాచలేశ్వరుడే, నువ్వు రమ్మంటే నేను వచ్చాను అనలేదు. ఓ తండ్రి, ఓ ఫాదర్ అంటే జనక భావన ఆయన పట్ల ఉంది, అరుణాచలేశ్వరుడు పట్ల జనక భావన ఉండేది. ఓ తండ్రి నువ్వు రమ్మంటే నేను వచ్చాను. అది శరణాగతి చేశాడు. ఆ శరణాగతి, శరణాగతి ఇంకా దానికి ముగింపు లేదు. నువ్వు రమ్మంటే నేను వచ్చాను. ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే దై విల్ బి డన్, నీ సంకల్పమే నెరవేరగాలి. ఈ దేహాన్ని ఎలా ఉపయోగించగలంటే ఉపయోగించు, అంటే ఈ పుస్తకం నా చేతిలో పనిముట్టి ఎలా ఉంది, ఈ దేహం నీ చేతిలో పనిముట్టి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే అలా ఉపయోగించుకో. అక్కడ ఇండివిజువల్ అయ్యి లేదు, ఇండివిజువల్ ఇండివిజువల్ అయ్యంటూ లేదు. నువ్వు కాని అంటే నువ్వే, అంటే నువ్వే, నీకంటే నేను వేరేగా లేను, వేరుభావం లేదు. అంటే మరణానుభవంలోనే వేరుభావన వేరుతో సహా నశించింది. మరణానుభవంలోనే వేరుభావన వేరు, వేరుభావన వేరుతో సహా నశించింది. అయితే ఇక్కడ భగవాన్ చెప్పిన టెక్నిక్ ఏంటంటే, అన్ని యోగాల్లో కూడా మనస్సును ఉపయోగిస్తారు. ధ్యాన యోగంలో, కర్మయోగంలో మనస్సును ఉపయోగిస్తారు. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పిన విచారణ మార్గంలో ఏంటంటే, మనోమూలాన్ని వెతకటం, మనస్సును ఉపయోగించి ఏదో ఒక వస్తువుని ధ్యానం చేయటం, స్మరించటం, అది మంచిది, ధ్యానం మంచిది. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది మనస్సు యొక్క మూలాన్ని వెతకటం. విచారణ మార్గంలో మనస్సు యొక్క మనోమూలాన్ని వెతకటం అంటే, ఇప్పుడు నేను నేను అంటున్నాను కదా, నేనే తలంపు కూడా, ఇది మొదటి తలంపు, ఇది కూడా తలంపు. దేహం చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు. దేహం చనిపోయేటప్పుడు నేను చనిపో అంటే దేహంతో తాదాత్మ్యం పొంది తలంపు అనుకుంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, దేహం చనిపోయినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం అంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అంటే దేహం చనిపోతాను, దేహం చనిపోతా అంటే నేను చనిపోతున్నాను అనుకోవటం ఎందుకు? దేహంతో తాదాత్మ్యం పొంది దేహం అనుకోదు నేను చనిపోతున్నాను. దేహం నేను చనిపోతున్నాను అనుకుంటే ఒళ్ళకాటులోకి వెళ్ళి వాళ్ళు ఎవరు ఇంటికి, అందరు ఇంటికి వచ్చేస్తారు, కానీ ఎవడో ఒళ్ళకాటులోకి వెళ్ళి దేహానికి నేననే తలంపు కనుకుంటే ఒళ్ళకాటులోకి ఎవడో అందరూ మన బలవంతాన్ని తీసుకుని అందరూ ఎడకు వచ్చేస్తారు అని ఊరుకుంటారా? దేహానికి నేననే తలంపు ఉంటే ఒళ్ళకాటులోకి తీసుకెళ్తుంటే ఎవరు ఊరుకుంటారు? అందరూ పేచీలు పెట్టుకుని ఇంటికి వచ్చేస్తారు. దేహానికి నేననే తలంపు లేదు. దేహానికి ఆ గోడకి నేననే తలంపు ఉందా? లేదు. దేహానికి నేననే తలంపు లేదు. ఈ దేహము నాది, దేహము నేనని లోపల మనస్థానం ఇంకోటి ఏదో చెప్తాను లోపల, కానీ దేహం చెప్పటం లేదు, దేహం నేనండి. దేహానికి నేననే తలంపు ఉంటే శవం కూడా చెప్పాలి. శవానికి కూడా కళ్ళు ఉంటాయి, శవానికి కూడా చేతులు ఉంటాయి, శవానికి కూడా నోరు ఉంటుంది, కానీ దేహం నేనని చెప్పదు. దేహము నేనని చెప్పేవాడు ఎవడో లోపల ఉన్నాడు. వాడి శరీరాన్ని ఖాళీ చేసినప్పుడు దాన్ని చావు అంటున్నాం. అంతేకాని వాడి లోపల ఉన్నవాడు దేహంతో తాదాత్మ్యం పొందేవాడు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అంటాడు. నేను చనిపోతుంటే దేహం చనిపోతాం. ఆ దేహంతో వాడు తాదాత్మ్యం పొందుతున్నాడు కాబట్టి ఆ దేహం పోయినప్పుడు నేను పోతున్నానని వాడు అనుకుంటాడు, కానీ అది నిజం కాదు. ఇదంతా డ్రీమ్ స్టఫే. మరణం కూడా నిజం కాదు, పుట్టుకు కూడా నిజం కాదు, ఇదంతా డ్రీమ్ స్టఫే. ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అంటాడు కదా. ఇక్కడ రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటంటే, ఆ దేహానికి దేహం చనిపోకముందే, ఆ దేహానికి చావు రాకముందే ఈ దేహంతో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి మీరు ఉబ్బిపోతారు, ఎవరైనా విమర్శించారనుకోండి ఆ కుంగిపోతారు. మిమ్మల్ని స్తోత్రం చేస్తాను ఉబ్బిపోయేవాడు ఎవడు? హూ ఇస్ దట్ ఐ? హూ ఇస్ దిస్ ఐ? మీరు స్తోత్రం చేస్తాండి ఉబ్బిపోతున్నారు, ఎవరిని విమర్శిస్తే కుంగిపోతున్నారు. స్తోత్రం చేస్తానికి కుర్చీ పట్టుకుని ఇలా అయిపోతున్నారు బండంగటరాజు గారి లాగా. ఎవరైనా తిడతాండి ఇలా కుంగిపోతున్నారు. మీ శరీరం మీరు మీకు స్తోత్రం చే మీ స్తోత్రం చేస్తాండి ఎవరు ఉబ్బిపోతున్నారు, విమర్శిస్తాంటే కుంగిపోతున్నారు. ఎవరి శరీరం కాదు, ఈ శరీరం లోపల ఎవడో ఉన్నాడు దేహంతో. ఆ దేహంతో తాదాత్మ్యం పొంది తలంపు ఉంది. ఇక్కడ రమణ మహర్షి గారు నీ దేహానికి చావు రాకముందే ఆ దేహంతో తాదాత్మ్యం పొందే తలంపు నువ్వు సాధన చేసి చంపగలిగితే ఇంకే శవాలని మోయక్కర్లేదు. ఇట్ ఇస్ అల్టిమేట్, ఇట్ ఇస్ ఫైనల్, ఇది జ్ఞానగిరి. అన్న మలై, శాంతి మలై, జ్ఞాని మల, జ్ఞాన మలై, జ్ఞానదాత, శాంతిదాత, మోక్షదాత, ఇట్ దిస్ ఇస్ ఫైనల్. దేహాన్ని చంపడానికి మీరు సాధన చేయక్కర్లేదు. ఆ దేహంతో ఏ తలంపు అయితే దేహము నేనని ఏ తలంపు అయితే ఏ తలంపు అయితే మీకు చెప్తుందో, ఎవరైతే మీ లోపల దేహము నేనని ఎవరైతే చెప్తున్నారో దేహానికి చావు రాకముందే వాడు చనిపోతే, దేహంతో తాదాత్మ్యం పొందేవాడు చనిపోతే మీరు ఇంక శవాలను మోయక్కర్లేదు. శవాలు ధరించక్కర్లేదు, శరీరాలు ధరించక్కర్లేదు, జన్మరాహిత్యం పొందుతారని చెప్పకుండా చెప్పటం. అసలు మీకు భక్తి కలిగితే ఈశ్వరుడి పట్ల, ఈశ్వరుడి భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మీకు ఈశ్వరుడి పట్ల భక్తి కలిగితే ప్రాణాయామం ప్రత్యేకంగా చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ప్రాణాయామం వచ్చేస్తుంది. మీకు ఈశ్వరుడి పట్ల భక్తి కలిగింది అనుకోండి కుంభకం వచ్చేస్తుంది. అసలు జ్ఞాన మార్గంలో ప్రాణాయామం, జ్ఞాన మార్గంలో డిటాచ్మెంట్ ముఖ్యం, ఆ డిస్క్రిమినేషన్ ముఖ్యం. ప్రాణాయామం అంత ముఖ్యం కాదు, మీరు చేస్తూ చేసుకోవచ్చు, కానీ డిటాచ్మెంట్, ఆ డిస్క్రిమినేషన్, అంతస్థిర అంటే రమణ మహర్షి గారు ఆ తిరుచీలో శరీరం తీసుకున్నారు, అరుణాచలం వచ్చేశారు. ఇదంతా మనం చెప్పుకునేది కూడా నిజం కాదు. అరుణాచలేశ్వరుడే ఆ తిరుచీలో శరీరం ధరించి మళ్ళీ అరుణాచలం వచ్చేశాడు. అది అరుణాచలేశ్వరుడే శరీరం తిరుచీలో శరీరం ధరించి మళ్ళీ శరీరం అక్కడ కొంతకాలం శరీరం ఇక్కడ తిరుగాడింది, తిరుగాడిన తర్వాత మళ్ళీ అరుణాచలేశ్వరుడే అరుణాచలంలో ఐక్యమైపోయాడు. రమణ మహర్షి గారు అరుణాచలం రావటం కాదు, అరుణాచలేశ్వరుడే తిరుచీలో శరీరం ధరించి మళ్ళీ అరుణాచలం వచ్చి ఇక్కడ వాడే అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, కానీ అక్కడ వాడే ఇక్కడికి రావటం కాదు. హోమ్ కమింగ్, ఆయన ఇంటికి ఆయన వచ్చేసాడు. ఓ తండ్రిని ఆజ్ఞ అనుసరించి వచ్చాను. ఇప్పుడు దై విల్ బి డన్ అంటాం. నీ ఇష్టమే జరి, నీ ఇష్టమే. భగవంతుడితో మేము మనం ఏమంటామంటే మనది వాచా వేదాంతం. మనది మనం భగవంతుడితో ఏమంటాం అంటే గుళ్ళ దగ్గరినప్పుడు నీ ఇష్టమే జరిగిదాక, నీ సంకల్పమే జరిగిదాక, నీ సంకల్పం మాకు జయమగాక, అంతా నీ ఇష్టమే, నువ్వు ఎలా, నువ్వు ఎవరికి మేము బొమ్మలమే, నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడతాం, అంతా నీ ఇష్టమే, నీ సంకల్పమే జరగాలి, నీ సంకల్పమే నెరవేరుగాక, నీ సంకల్పం మనకి నీ జయమవుగాక అని చెప్పేవాళ్ళు మరి బెంగళ ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? అంటే మీరు చెప్పే మాటలు నిజం కాదు. ఈ పుస్తకాల్లో చదివి చిరుకు పలుకులు పలకటం మీరు బెంగస్ మీకు సారే ఎందుకు వస్తుంది? దై విల్ బీట్ దట్ అని మీరు నిజంగా చెబుతా అంటే మీకు సారి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే అసలు మీరు అన్న మీరు చెప్పి మాట తాలూకే మీకు తెలియకుండా ఊరికి మెకానికల్గా చెప్పటం. మీరు మీరు అన్నమాట నిజమైతే మీకు సారే ఎందుకు వస్తుంది? సఫరింగ్ ఎందుకు వస్తుంది? భగవంతుడి ఇష్టం భగవంతుడికి జయమోగాక, అరుణాచల ఇష్టడికి జయమోగాక, అరుణాచల సంకల్పమే నెరవేరాలి అని మీరు అంటున్నారు. మీరు అంటున్నప్పుడు మీకు దుఃఖం ఎందుకు? ఇంక అసలు మీరు దుఃఖపడేవాడిని, మీరు దుఃఖపడేవాడు ఉంటే అరుణాచలేశ్వర సంకల్పం నీ సంకల్పమే జరగాలి జరగాలనుకున్నప్పుడు మీకు దుఃఖంతో పనేముంది? అశాంతితో పని ఇప్పుడు మీరు అన్నమాట మీ నోటంట అన్నమాట నిజమైతే దుఃఖం రాదు మీకు, అప్పుడే సారద స్టేట్కి వెళ్ళిపోతారు. అది నిజమైతే అంటే మీరు అన్న మీ నోటితో చెప్పింది మీ అనుభవం లేదు, ఊరికే మెకానికల్గా అంటున్నారు. ఎవరో అన్నారని మీరు ఇమిటేట్ చేస్తున్నారు అంతే. ఇమిటేషన్ వల్ల నాలెడ్జ్ రాదు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ ఈ కొండ 54 సంవత్సరములు ఆయన శరీరం ఇక్కడ తిరిగాడింది అరుణాచలం. ఈ భూమి మీద, ఈ ఆకాశం కింద, ఈ భూమి మీద, ఈ సాయిల్ మీద, ఈ మట్టి మీద 54 సంవత్సరములు ఆయన శరీరం తిరిగాడింది. ఒక్కసారి కూడా ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామనే తలంపు లేదండి. అటువంటిదండి అరుణాచలేశ్వరుడు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఒకసారి కాశీ వెళ్ళొద్దాం, రామేశ్వరం వెళ్ళొద్దాం, ఈ అరుణాచలం అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి చూసొద్దాం అనే తలంపు కూడా రాలేదు. వాడు రమణ స్వామి ఈజ్ డిటాచ్మెంట్ యాజ్ కంప్లీట్ అండ్ ఇట్స్ పర్ఫెక్ట్. ఈ అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోదాం, ఏదో చూసొద్దాం అనే తలంపు కూడా ఆయనకు కలగలేదు. కంప్లీటెస్ట్ డిటాచ్మెంట్, 100% డిటాచ్మెంట్. ఎవరైనా భగవాన్ దగ్గరికి వచ్చాను వాడు కాశీ రండి, కాశీ చూపిస్తాను మీకు, రామేశ్వరం చూపిస్తాను అంటాడు. చూడటానికి ఏముందని వారు, చూడటానికి ఏముంది, ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఒకటే, చూడటానికి ఏమి లేదు. అదే ఇంకోటి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఒక మాట, మీరు ఆ బ్రహ్మానుభవం పొందాక, ఆ బ్రాహ్మీ స్థితి పొందాక, ఆ డెటర్ స్టేట్, ఎటర్నల్ స్టేట్, ఆ ఇమోటల్ స్టేట్ అది మీరు ఎట్టేం చేశాక ఎంతవరకు మీరు విన్నది, ఎంతవరకు మీరు చూసిన దాని మీద మీకు రోత పడుతుంది అన్నాడు భగవంతుడు. రోత రోత పడుతుంది మీకు. మీరు ఆ స్థితిని పొందాక, ఇమోషనల్ స్టేట్ పొందాక ఎంతవరకు, ఎంతవరకు మీరు విన్నదాని మీద, ఎంతవరకు మీరు చూసిన మీద రోత పడుతుంది. అది ఆ స్టేట్, ఇది సుప్రీం స్టేట్. ఆ స్టేట్ని ఇంకో స్టేట్తో పోల్చడానికి వీల్లేదు. నో కంపారిజన్ అంటారు. బ్రహ్మం అంటే బ్రహ్మమే, దాన్ని ఇంకో వస్తువుతో పోల్చడానికి వీల్లేదు. అంటే రమణ మహర్షి గారిని అడిగేవారు, మీరు అక్కడ చూడటానికి రండి, కాశీ రండి, రామేశ్వరం రండి, మేము తీసుకెళ్తాం దగ్గరండి, ఇలా అడిగితే ఆయన ఏమన్నారంటే చాలా పొలైట్గానే చెప్పారు, చూడటానికి ఏముందన్నారు. మనకు భిన్నంగా ఏముంది, అసలు ఏమీ లేదే, చూడటానికి ఏముంది, వినటానికి ఏమి లేదు, చూడటానికి ఏమి లేదు. ఓ రంగన్, నేను పొందవలసింది పొందాను, నా పని పూర్తి అయిపోయింది. ఓ రంగన్, నేను పొందవలసింది పొందాను, నా పని పూర్తి అయిపోయింది, ఇంకా నాకు మాటలతోటి పని లేదు, నాకు మాటలతోటి పని లేదు. అంటే ఇప్పుడు రంగన్ అన్నాడు, మీకు మాటలతోటి పని లేనప్పుడు నాతోటి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ అఫెక్షన్. నీతోటి పనుడు నేను మాట్లాడటం లేదు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్ అండ్ అవుట్ ఆఫ్ అఫెక్షన్. నీతోటి పనుండి మాట్లాడటం కాదు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ అఫెక్షన్. అంతేకాదు నీతోటి పని ఉండి ఏదో ప్రయోజనం ఉండి మాట్లాడటం కాదు. ఆ మాట దయ, ఆ చూపు దయ, అంతా గ్రేసే. ఎవ్రీథింగ్ ఇస్ గ్రేస్. అనుగ్రహం అనేది గురువుకి ఒక గుణం కాదు, అనుగ్రహమే గురువు. అనుగ్రహం అనేది గురువుకి ఒక గుణం కాదు, అనుగ్రహమే గురువు. అంతేకాదు గురువుకి అనుగ్రహం ఒక గుణం కాదు, అనుగ్రహమే గురువు. గ్రేస్ ఇస్ గురువు, పీస్ ఇస్ గురువు, ఆర్ గోల్ ఇస్ గురువు, ఎవ్రీథింగ్ ఇస్ గురువు, ఎవ్రీథింగ్ ఇస్ గురువు, ఆర్ పాత్ ఇస్ గురువు, ఎవ్రీథింగ్ ఇస్ గురువు. మనం గురువుని పొందాలనుకుంటున్నాం, గురువు ఎక్కడ ఉన్నాడనుకుంటున్నాం, మనం ఎక్కడ ఉన్నాడనుకుంటున్నాం, ఆ గురువుని పొందటం ఎలాగనుకుంటున్నాం. ఆ గురువుని మన చేత గురువుని పొందింపు చేసేవాడు కూడా గురువే. గోల్లే గురువు కాదు, పాత్ర కూడా గురువే. గమ్యమే గురువు కాదు, మార్గం కూడా గురువే. అది మనం మిస్ అయిపోతున్నాం. అది దురదృష్టం. మన అండర్స్టాండింగ్ అందటం లేదు. అందుకే భగవాన్ చెప్పారు, సరెండర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మైటీ ప్రేయర్. శరణాగతికి మించిన ప్రార్థన లేదు, శరణాగతిలో ద్వైతం లేదు, అద్వైతమే. ఆనందం కోసం వెతుక్కోవడం కాదు, ఆపుకోలేని ఆనందం, ఆపుకోలేని శాంతి, ఆపుకోలేని సుఖం వెతుక్కోవడం కాదు, దాన్ని భరించడం ఎలాగనే ప్రశ్న వస్తుంది మీకు. సబ్జెక్ట్ అండర్స్టాండ్ అవుతుంటే ఆనందం కోసం మీరు వెతకడం కాదు, ఆనందం వస్తా అంటే దాన్ని ఎలా భరించడం అనే ప్రశ్న వస్తుంది మీకు. కొంతమందికి బాగా డబ్బు ఎక్కువైన వాళ్ళు ఎలా దాచుకోవాలో తెలియటల్లు అంటూ ఉంటారు, కొంతమందికి బాగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే ఏదో సైట్లు కొంటున్నామంటే ఇంకా బ్యాంకులో ఉందండి, డబ్బు ఎలా దాచుకోవాలో తెలియటం లేదండి అంటారు కొన్ని. అది మీకు ఆనందం అని అసలు ఆనందం, మీరు ఆనందం వస్తాంటే ఉబ్బుకి ఉబ్బుకి అంటే ఈ దేహగతమైన నేను, ఈ మనోగతమైన నేను, ఆ లోపల ఆనంద సముద్రాన్ని, శాంతి సముద్రాన్ని, ఆ కొండపై కొండలో ఉన్న అన్నాన్ని, పైన కప్పు ఎలాగైతే కనపడకుండా చేస్తుందో, ఈ ఆనంద హృదయంలో ఉన్న ఆనందాన్ని, హృదయంలో ఉన్న శాంతిని, హృదయంలో ఉన్న సుఖాన్ని, ఇది ఈ దేహగతమైన నేను. అది అహంభావన అనండి, అజ్ఞానం అనండి, ఏదో పేరు పెట్టి పిలవండి, అది ఊరికి మూతలేక అక్కడ అడ్డొస్తుంది. అది నువ్వు తీ, అది నువ్వు తీ, ఆ మూతను తీయలేకపోతున్నావు ఎన్ని సాధన చేసినా. భగవాన్ అంటే ఉండరు, అందరూ సాధకులే, అందరూ సాధకులే, ఎవడో ఒక అడుగు ముందుకేయటం లేదు, అందరూ ఈతగాళ్ళే, అందరూ ఈతగాళ్ళే, ఎవడో గజం కదలటం లేదు, అందరూ గజయితగాళ్ళే, గజయితగాళ్ళే అంటున్నారు, ఎవడో గజం కదలటం లేదు, మేము సాధన చేస్తున్నాం, మేము సాధన చేస్తున్నాం అందరూ అంటున్నారు, ఎవడో కొంగులు కూడా లోపలికి దిగటం లేదు. ఈ సాధన లేదు, నిజంగా మీరు సాధన చేస్తే లోపలికి వెళ్ళాలి కదా, ఒక అంగుళం కూడా లోపలికి దిగటం లేదు. మేము గజ ఎత్తగాళ్ళం అంటున్నారు, ఒక గజ ఈత చెరులో దిగు గజం కూడా ఈతలేకపోతున్నారు. మీరు మీ ఇంత సాధన చేస్తంటే మీరు ఎవరైనా ఒక అంగుళం లోపలికి దిగారే ఇంతవరకుని. టు నో ద ట్రూత్, టు నో ద ఎటర్నల్ స్టేట్, యూ హ్యాడ్ డీప్ ఇన్ అవర్ జల్స్. మీరు ఏమైనా లోపలికి ఒక అంగుళం వెళ్ళారు, 30 సంవత్సరాలు సాధన చేసి మీరు ఎవరైనా ఒక అంగుళం లోపలికి వెళ్ళారా అని? అసలు ఒక అంగుళం అంటే మన దేహం మరణించాక మనకు బంధువులతో సంబంధం, స్నేహితులతో సంబంధం, మనకున్న ఆస్తిపాస్తులతో సంబంధం, మనకున్న పరిసరాలతో సంబంధం, మనకున్న ఇరుగు పొరుగు వారితో సంబంధం అన్నీ తగ్గిపోతాయి ఒక గురువుతో తప్పించి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అందరితోటి సంబంధం, మన ఇంట్లో వాళ్ళతో సంబంధం తగ్గిపోతుంది మనకి, కానీ ఒక గురువుతోటి మనకి సంబంధం తగ్గదు. ఆ గురువు మన శరీరాన్ని మారి మళ్ళీ కొత్త శరీరం ధరించినప్పటికీ మనం ఎక్కడున్నాం, ఆ గురువు ఏ స్టేట్లో ఉన్నాడు, గురువు ఆత్మయ్య ఉన్నాడు, వాడు ఏ స్టేట్లో అయితే ఉన్నాడు, ఏదిగా ఉన్నాడు, ఆ స్థితి మీరు పొందించే వరకు మనం ప్రతి జన్మలను వెంటాడుతూనే ఉంటాడు. ఎవడాడు బోయేవాడు జంతువుని వెంటాడినట్టు, బోయేవాడు జంతువుని వెంటాడినట్టు ప్రతి జన్మలను మిమ్మల్ని వెంటాడుతూ వెంటాడుతూ మిమ్మల్ని పక్వం చేసి మీ బలహీనతను చూస్తూ, మీరో నా కుట్ర చూస్తూ, మీరో నా ఇగ్నోరెన్స్ చూస్తూ, మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ, మీ బుద్ధిని మొగ్గేస్తూ, మీ బుద్ధిని మెచ్యూరిటీ చేస్తూ, అప్పుడు ఏదో లోపల నుంచి మీకు ప్రిపేర్ చేస్తూ, లోపల ఉన్న మీ బలహీనత ఏదో మీకు చూపిస్తూ, వాటిని తొలగించే శక్తిని కూడా ఆయన ఇచ్చి, ఆయన తొలగింపు చేసి, ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చే వరకు జన్మ జన్మల తరపు వెంటాడుతూ ఉంటారు. వాడి గురువు, గురువు అంటే గుర్రబండ చూడే వాళ్ళు అనుకోకండి. చివరి రోజుల్లో భగవాన్ అంటారు, ఒక భక్తుడు అంటాడు, మీరు ఈ శరీరం విడిచిపెట్టేస్తున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం, మీరు ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చాం, మరి మా మాట ఏంటి అంటారు భగవాన్ తోటి. పూర్వజన్మల్లో మనం ఏమి సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నాం, ఈ సంబంధం మనల్ని మనకు చోట కలపదా? అభయం, ప్రతి కొంతమందికి భయం ఎక్కువ, భయం ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ భగవద్గీతలో 16 అధ్యాయం చదువుతుంటే 10 భయం తగ్గుతుందని చెప్తారు. కొంతమంది ప్రతి కూర్చుంటే భయం, నించుంటే భయం, భయం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి భగవద్గీతలో 16 అధ్యాయం రోజు పారాయణం చేస్తాంటే భయం తగ్గుతుందని పద్మ పురాణంలో ఉంది. 16 అధ్యాయం రోజు భయం ఎక్కువ ఉన్న వాళ్ళు అది ఫియర్లెస్ స్టేట్ని పొందుతారు. 16 అధ్యాయం రోజు అది చాంటింగ్ వల్ల భగవాన్ అన్నారు, ఇవన్నీ మీరు చిలక పలుకులు అనుకోవద్దు. పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఎటువంటిదు, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఎటువంటిదు, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క బయటకు రాదు. అలాగే గురువు అనుగ్రహంలో పడ్డవాడు తరిమితే, గురువు అనుగ్రహంలో పడ్డవాడికి వాడికి ఆత్మానుభవం వచ్చి తీరుతుంది, ఆత్మజ్ఞానం వచ్చి తీరుతుంది, వాడు మోక్ష సుఖం వచ్చి తీరుతుంది. కానీ అందులో అసలు సందేహం పడవలసింది, మీరు డౌటింగ్ థామస్ కింద ఉండద్దు, మీరేం సందేహపడక్కర్లేదు. గురువు అనుగ్రహం ఒకసారి మీకు తాకిందే, గురువు అనుగ్రహంలో ఒకసారి మీరు పడ్డారా, పులి నోట్లో పడ్డ మాంసం మొక్క ఏ విధంగా అయితే బయటకు రాదు, ఒక్కసారి గురువు అనుగ్రహంలో కనుక మీరు ఆ వలంలో కనుక మీరు వస్తే మీరు తరించే తీరుతారు. 4 జన్మలు ముందవచ్చు, 4 జన్మలు వెనక అవ్వచ్చు, కానీ మీరు తరించే తీరుతారు. పులి నోట్లు గురువు అనుగ్రహంలో పట్టడం ఎటువంటిది అంటే పులి నోట్లో పడ్డ మాంసం మొక్క లాంటిది. మీ నిజాన్ని తొలగించే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. తన స్వరూపంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆనందం హృదయంలోనే ఉంది, ఆనందం శాంతి హృదయంలోనే ఉంది. శాంతి సుఖం ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. నువ్వు బజార్లో వెతుకుతున్నావు సుఖం కోసం, శాంతి కోసం బజార్లో వెతుకుతున్నావు, నీ హృదయంలోనే ఉంది. అంటే మనకి రాత్రి స్వప్నాలు వస్తూ ఉంటాయి, మనకి స్వప్న డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, స్వప్నాలు చాలా వస్తూ ఉంటాయి. స్వప్నాలు ఊరికి ఎక్కువసేపు ఉన్నట్టే అంటే కానీ 2 నిమిషాలు 3 నిమిషాల కంటే స్వప్నాలు ఉండవు, మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అబ్బాయి ఏమీ లేదే, ఎంత అబద్ధం అని మీకు తెలుస్తుంది, ఏమీ లేక. అదేవిధంగా చావులేని సత్పదార్థం మీకు అనుభవంలోకి వచ్చాక, చావులేని సత్పదార్థం మీకు అనుభవంలోకి వచ్చాక, ఇంతవరకు మీరు శరీరం ధరించిన శరీరాలు, ఈ చావులు, ఈ పుట్టుకలు అన్నీ కూడా అదంతా డ్రీమ్స్ తప్పని. ఎప్పుడైతే మీకు ఆ బ్రాహ్మణి చావులేని సత్పదార్థం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, ఈ శరీరానికి సంబంధించిన చావులు, ఈ శరీరానికి సంబంధించిన పుట్టుకలు, ఈ శరీరానికి సంబంధించిన కష్టాలు, ఈ డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ డిసప్పాయింట్మెంట్స్, డొమెస్టిక్ డిఫికల్టీస్, ఇదంతా డ్రీమ్స్ తప్పని మీకు బ్రాహ్మణ స్థితి కలగానే రియలైజ్ చేస్తాను. ఇదంతా డ్రీమ్ స్టెప్ అని, మీకు బ్రాహ్మణ స్థితి కలగడనే ఇదంతా డ్రీమే. ఇంతవరకు నేను అనేక చావులు వచ్చినాయి, అనేక శరీరాలు వచ్చినాయి, అనేక బర్త్స్, అనేక పుట్టుకలు, అనేక చావులు, ఇదంతా డ్రీమ్ స్టెప్పే. నీ పుట్టుక నిజం కాదు, నీ చావు కూడా నిజం కాదు. నువ్వు పడే కష్టాలు, నువ్వు పడే సుఖాలు, నువ్వు పడే ఉద్రేకాలు, నీకున్న రాగాలు, నీకున్న ద్వేషాలు, ఇవన్నీ కూడా నీ అహంకారానికి. లోపల చైతన్యానికి ఏమి లేదు, లోపల ఆత్మకి ఏమి లేవు. అది చైతన్య అనుభవం కలగ్గానే ఇదంతా స్వప్న సమానమైనది నీకు అనుభవానికి గోచరిస్తుంది. ఇట్ ఇస్ టు బి రియల్. నీ పుట్టుక నిజం కాదు, శరీరం కూడా నిజం. రమణ మహర్షి గారికి ఈ రమణ జయంతి 1912 విరూపాక్ష గుహలో ప్రారంభించారు. రమణ జయంతి అనేది, రమణ మహర్షి గారికి రమణ జయంతి అనేది విరూపాక్ష గుహలో ప్రారంభించారు. ఆ రమణ జయంతి చేసేటప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఈ శరీరం పుట్టినరోజున ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? మొదట శరీరం రాలేదు, మొదట నేననే తలంపు వచ్చింది, తర్వాత శరీరం వచ్చింది. మొదట పుట్టిక శరీరం కాదు, మొదట పుట్టిక నేననే తలంపు. మొదట పుట్టిక శరీరం పుట్టిక కాదు, మొదట పుట్టిక నేననే తలంపు. నేననే తలంపు, నేననే తలంపు వచ్చాక నీకు శరీరం వస్తుంది, కానీ నేననే తలంపు రాకుండా నీకు శరీరం కాదు. అయితే నేననే తలంపు నువ్వు డిస్ట్రాయ్ చేసే వరకు నువ్వు ఇలా శరీరాలను మూస్తూ ఉండవలసిందే. మొదట పుట్టిక శరీరం కాదు, మొదట పుట్టిక నేననే తలంపు. నేననే తలంపు వచ్చాక శరీరం వస్తుంది, కానీ నేననే తలంపు రాకుండా నీకు రీబర్త్ రాదే, భర్తే లేదు. అసలు నేననే తలంపు లేని వాడికి భర్తే లేదు, ఇంకా రీబర్త్ ఎక్కడి నుంచి వస్తుంది? 1912 విరూపాక్ష గుహలో అందరూ ఏదో తెచ్చుకున్నారు సామాను. భగవాన్ అన్నారు, ఈ జన్మదిన, ఈ జన్మదినోత్సవాలు అనవసరం అంటారు. శరీరం ఉండగా చేసి దాన్ని జన్మదినోత్సవం అంటారు, శరీరం పడిపోయిన తర్వాత చేసి దాన్ని జయంతి అంటారు. ఆయనకి జన్మదినోత్సవం పనులు ఇవన్నీ అనవసరం అన్నారు. ఈ భక్తులు కూడా గట్టి కాటలు. భక్తులు మీరు ఎలా అలా ఉండండి, మీరు నేనే ఇక్కడ క్షీరాన్ని వండుకుంటాం, నేనే ఇక్కడ అన్నం వండుకుంటాం, నేనే పచ్చడి చేసుకుంటాం, సరుకులు మేమే తెచ్చుకుంటాం, తినేసేది కూడా మేమే తినేసి బయటకు పోతాం, మీరు ఎలా కూర్చోండి అన్నారు. బజార్లో సరుకులు మేము తెచ్చుకుంటాం, మేము వండుకుంటాం, మేమే తినేస్తాం, మేము తెచ్చుకున్న సరుకు అంతే మేమే తినేసి బయటకు పోతాం, మీరు ఎలా కూర్చోండి, సరిపోతుంది అన్నారు. మీకు ఎలా కూర్చోండి, రోజు అలా కూర్చుంటున్నారు కదా, ఇవాళ కూడా అలా కూర్చోండి, సరుకులు మేమే తెచ్చుకుంటాం, వంట మేమే చేసుకుంటాం, ఇక్కడ తినేటి మేమే తినేస్తాం, బయటకు పోతాం, మీకు నష్టం ఏంటి? అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దేహము ప్రతి శరీరానికి ఏదో రోజు, ప్రతి శరీరం ఏదో రోజు పుడుతుంది, ప్రతి శరీరానికి ఏదో పుట్టినరోజు ఉంటుంది. ప్రతి వాడు ఏం చేయాలంటే, శరీరం మీరు 365 రోజులు చేస్తే మంచిది. ప్రతిదీ ఆ శరీరం పుట్టినరోజునైనా కనీసం అట్లీస్ట్ కనీసం ఆ శరీరం పుట్టినరోజునైనా ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? నేను అంటున్నాం, ఈ నేనంటే ఎవరు? హూఇస్ దిస్ ఐ? నేను అందరం అంటున్నాం కదా, ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నేను ఆ మొదటి తలంపుని, ప్రథమ తలంపుని, దాన్ని ఉపసంహరించండి, దాన్ని విత్డ్రా చేయండి, ఆ ప్రథమ తలంపుని, ప్రధాన తలంపు ఉపసంహరించి, ఇదివరకే బుడగ మాత్రమే, ఉపసంహరించి అది ఆ మొదటి తలంపు మూలంలోకి వెళ్ళి చూస్తే మురు, మొదటి తలంపు మూలంలోనే, ఆ ప్రథమ తలంపు మూలంలోనే, ఆ ప్రధాన తలంపు మూలంలోనే చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది. ఆ మూల తలంపులు, దాని మూలంలోనే బ్రహ్మం ఉంది. ఒక మూల తలంపు మూలాన్ని మీరు సముద్రం అనుకుంటే ఈ మూల తలంపు మీరు బుడగ అనుకోండి. ఆ మూల తలంపు మూలాన్ని మీరు ఒకవేళ సముద్రం అనుకుంటే ఈ మూల తలంపుని బుడగనుకోండి. ఈ మూల తలంపుని తీసుకెళ్ళి మూల తలంపుని తీసుకెళ్లి మూలంలోకి తీసుకెళ్తే ఈ బుడగ పగిలిపోతున్నామని నీకు భయమేస్తుంది. బుడగ పగిలిపోతే నష్టం లేదు. ఫారం పోవచ్చు, రేపు రూపం రావచ్చు, రూపం పోవచ్చు, నామం పోవచ్చు, కానీ మీకు వచ్చి గెయిన్ అర్థం చేసుకోండి. ఈ బుడగ సముద్రం అయి కూర్చుంటుంది. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. ఈ మూల తలంపు పోతే మీరు పోతున్నారని అనుకుంటున్నారు. మూల తలంపు పోతే మీరు పోరు. మీరు ఎవరో మీకు తెలియబడతారు. ఈ మూల తలంపు బుడగనుకోండి. ఉరికే ఉదాహరణకి ఈ బుడగను తీసుకెళ్లి అక్కడ మూల తలంపులు ఏమి, మూల తలంపు మూలంలో సముద్రం ఉంది. ఈ బుడగను అక్కడ తీసుకెళ్ళగానే అది సముద్రం అయిపోతున్నారయ్యా. ఇప్పుడు కూడా మీరు రూపరహితులే, ఇప్పుడు కూడా నామరహితులే. మీరు ఒక రూపం ఒకటి అర్థం చేసుకోండి. మీకు ఒక రూపంతో తాదాత్మ్యం లేకపోతే, ఒక పేరుతో తాదాత్మ్యం లేకపోతే దుఃఖంతో పని లేదు, అశాంతి పని లేదే. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, డైరెక్ట్ టీచింగ్. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చోండి, క్యాష్ బేరం ఇది అరువు బేరం కాదు, ఇది అరువు దుకాణం కాదు, క్యాష్ బేరం. మీరు ఇక్కడ అందరూ ఇక్కడ కూర్చోండి. మీరు తినిపించి మీరు తలకాయ తీసుకెళ్ళి మేము ఏదో యోగాభ్యాసాలు చేస్తాం, యోగాభ్యాసాలు చేస్తాం. మీరు తలకాయ తీసుకెళ్ళి గోడ పెట్టి కొట్టుకోకండి, ఎక్కడ కూర్చోండి. మీకు ఒక దేహంతో ఫలానా దేహం నాది, ఫలానా పేరు నాది అనుకుంటున్నారు కాబట్టి మీకు దుఃఖం వస్తుంది. మీరు ఏ దేహంతో తాదాత్మ్యం లేదనుకోండి, ఏ పేరుతో తాదాత్మ్యం లేదని, వాడికి దుఃఖంతో పని లేదు, అశాంతితో పని లేదు, నరకంతో పని లేదు. ఎక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే ఆ వైకుంఠం వచ్చి మిమ్మల్ని ఆవరిస్తుంది. ఎటువంటి స్థితి అంటే దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసహ్యపడతారు. ఆ బ్రహ్మజ్ఞానం మీకు, ఆ బ్రాహ్మణస్థితి మీకు కలిగినప్పుడు మనుషుల మాట వదిలేని దేవతలు చూసుకోవడం మిమ్మల్ని అసహ్యపడతారు. అటువంటి ఈమోటర్ వస్తే యోగాభ్యాసాలు అటువంటి ఫలానా దేహం నాదనుకోవద్దు, మీరు ఫలానా పేరు నాదనుకో అనుకోండి, ఏమి లేదు, మీకు దుఃఖం లేదు. సారీ ఈ ఇమాజినేషన్. ఇప్పుడు కూడా మీరు రూపరహితులే, ఇప్పుడు కూడా మీరు నామరహితులే, కానీ ఒక రూపాన్ని తెచ్చుకుంటున్నారు, ఒక నామాన్ని తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే రూపాన్ని తెచ్చుకున్నారో ఒక నామాన్ని తెచ్చుకుంటున్నారో మీరు ఏమనుకుంటున్నారంటే ఆత్మని మనస్సు అనుకుంటున్నారు, ఆత్మని శరీరం అనుకుంటున్నారు. అక్కడి నుంచి దుఃఖం ప్రారంభమవుతుంది. ఎప్పుడు కూడా మీరు బాడీ లెస్. చాలా మందికి ఏంటంటే అహంకారం పోతే మనం ఉండలేము అనుకుంటున్నారు. అహంకారం పోతే మీరు ఉండకపోవటం కాదు, మీరు ఎవరో మీకు తెలియబడుతుంది. అహంకారం పోతే మీరు బుడగపోతున్న కానీ సముద్రం అవుతుంది. బుడగ పగిలిపోతే బుడగ పోవటం కాదు సముద్రం అవుతుంది. ఏం చేయాలి, అక్కడి నుంచి వచ్చిందండి. అహంకారం పోతే మీరు పోతారని అనుకోకండి. మీరు ఎవరో మీకు తెలియబడుతుంది. మీరు ఎవరో మీకు తెలియబడ్డాక శాంతి ప్రవహిస్తుంది. గోదావరికి బుడగ వచ్చినప్పుడు ఎలా ప్రవహిస్తుందో శాంతి ఎలా ప్రవహిస్తుంది. శాంతి కోసం వెతుక్కోవటం కాదు, ఎలాగే శాంతిని భరించటం అనే ప్రశ్న వస్తుంది మీకు. ఇప్పుడు కూడా భగవంతుడు ఇప్పుడు కూడా కుళాయి విడిచిపెట్టేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ శాంతి కుళాయిని, ఆ సుఖ కుళాయిని ఇటు తిప్పేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ మీరు భరించలేక చస్తారేమని వెయిట్ చేస్తున్నాడు. మీకు ఆ ప్రిపరేషన్ లేదు, ఆ మెచ్యూరిటీ లేదు. ఆనందాన్ని మీరు భరించలేక శరీర ప్రాణం పోతుందేమని చూస్తున్నాడు. కానీ మీకు భరించే కనుక శక్తి ఉంటే ఇప్పుడే విడిచిపెట్టేస్తాడు ఆనందం. కానీ మీకు భరించే శక్తి ఉందా అని, మీకు ఏదైనా భౌతికంగా ఏదైనా కలిసి వస్తేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎవరైనా అడుగుతున్నారు, అది భౌతికంగా మీకు ఏదైనా పరిస్థితి అనుకూలంగా ఉంటేనే మీరు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. లౌకిక ఈ బ్రహ్మానందం వస్తే ఎలా తట్టుకోగలరు అంటే లోపల మెచ్యూరిటీ కోసం చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, సరే భగవాన్ చరిత్ర పూర్తి చేసేద్దాం. విరూపాక్ష గుహలో ఉన్నారు, ఆ తర్వాత స్కందాశ్రంలో ఉన్నారు, కథలని మీకు బాగా తెలుసు. తర్వాత రమణాశ్రమం 22లో ప్రారంభమైంది, తల్లిగారికి మోక్షం ఇచ్చారు, మరి తర్వాత ఆ గోవికి మోక్షం ఇచ్చారు. మోక్షం గురించి చెప్పటమే కాదు, మోక్ష ప్రదాత చెప్పటమే కాదు, ఇవ్వటమే. ఇక్కడ చెప్పటమే కాదు, ఇవ్వటమే. ఆ తర్వాత ఏదో నెమలకి మోక్షం ఇచ్చారు. ఊరికే జీవుడంటే జీవుడే, శరీరం తేడా. ఇప్పుడు నెమలకి మనకి తేడా, అక్కడ ఉన్నవాడు జీవుడే, ఇక్కడ ఉన్నవాడు జీవుడే. ఊరికే శరీరం తేడా అంతే, తోలు తేడా, అంతకంటే ఏమి లేదు. తోలు ఒకటే తేడా, లోపల జీవుడు జీవుడే. జీవుడంటే రామకృష్ణ పరమహంస గారు ఏమన్నారంటే, జీవుడంటూ లేడు భయ్యా, అసలు జీవుడంటూ లేడు, ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయని మీరు మొత్తం మీద ఉల్లిపాయ పొరలన్నీ తీసేయండి, ఉల్లిపాయ పొరలన్నీ తీస్తే ఉల్లిపాయ ఎక్కడుంది? అలాగే మీ మనస్సు కొన్ని తలంపులతో అలా కూడి ఉంది. ఒక్కో తలంపుని ఉల్లిపాయ పొరలు ఎలా తీస్తే ఒక్కో తలంపుని తీసేయండి. ఒక్కో తలంపుని తీసేస్తే ఇంక మనస్సు ఎక్కడుంది? దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్. ఉల్లిపాయలో ఉన్న పొరలను తీస్తే ఉల్లిపాయ లేదు, మీకున్న తలంపులు ఒకరి తలంపును ఒకరి తలంపును బయటకు తీసేస్తే ఇంక మనసు లేదు. మనసు పోతే మీరు మీరు పోరు. మనసు పోతే మీరు ఎవరిగా ఉన్నారో అదిగా మీకు వ్యక్తం అవుతుంది. ఈ దేహమునేనైనా తలంపే నరకాసురుడు భగవాన్ అంటారు. ఈ దేహమునేనైనా తలంపే నరకాసురుడు ఎవడైతే ఆ నరకాసురుడు చనిపోయేవాడు నారాయణుడు. దేహమునేనైనా తలంపే నరకాసురుడు ఎవడైతే ఈ నరకాసురుడు చనిపోయేవాడు నారాయణుడు. 22లో రమణాశ్రమం స్థాపించారు. 1950లో ఆయన శరీరం నిర్వాణ స్థితిని నిర్వాణమైంది. దేహం సమాధి అయింది. సమాధి స్థితిని ఇక్కడ దేహం చాలించింది 1950లో. మొత్తం ఆయన శరీరం ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మనం అనేక జన్మల నుంచి భగవంతుని స్మరించగా భగవంతుని స్మరించగా భగవంతుని ధ్యానించగా భగవంతుని పూజించగా భగవంతుని గురించి వినగా వినగా ఆ భగవంతుడే గురు రూపణ ఇస్తాడు. భగవంతుడు వేరు గురు వేరు కాదు. మనం భగవంతుని స్మరించగా స్మరించగా భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు. రూపం లేని వస్తువుని నామం లేని వస్తువుని మనం పట్టుకోలేం, మనకు అందదు. అంచేత భగవంతుడే గురు రూపం ధరించి వస్తాడు. రాముడు రామావతారం వచ్చింది. అక్కడ ఏమి రామావతారంలో ఏం జరిగింది? శిష్యుని రక్షించాడు, దుష్టుని శిక్షించాడు. ఇక్కడ రమణావతారంలో ఏమైందంటే అంత టీచింగే, అనుగ్రహించడం, ఇవ్వటం, అనుగ్రహించడం టీచింగ్. ఆయన ఏదైతే టీచ్ చేస్తున్నాడో అది మీకు అనుభవంలోకి తీసుకురావడం కూడా అదే పని కింద పెట్టుకున్నాడు. ఇక్కడ అంత శిక్షించడం లేదు, అంత రక్షించడమే. ఇక్కడ శిక్షించడం అంటూ లేదు, రక్షించడమే. ఆయన ఏదైతే బోధిస్తున్నాడో రమణ మహర్షి గారిని కొంతమంది అనేవారు, ఏమంటే మాకు మనస్సును నిగ్రహించలేకపోతున్నామని. మనస్సునండి నిగ్రహించలేకపోతానంటే భగవాన్ అనేవారు అనుగ్రహించి అది సరవుతుంది అనేవారు. అది సరవుతుంది అంటే నీ మనస్సు నీకు స్వాధీనంలో వస్తుంది, కొంత టైం పడుతుంది. అది అనుగ్రహమే. అంటే మీరు కొన్ని జన్మల కష్టపడి జన్మల తరబడి కష్టపడి మీరు ఏదైతే సాధించగలరో అది కొన్ని క్షణాల్లో జరిగిపోతూ ఉంటుంది. అది మీ పక్క వాడికి తెలియనప్పుడు, మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియదని కూడా అనుగ్రహం. అయితే ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్, రియాలిటీ నీడ్స్ నో టామ్ టామ్, రియాలిటీ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, నీడ్స్ నో పబ్లిసిటీ. మీకు అహంభావన పిసరంత కనపడదు. ఆయన జీవితంలో ఏ కోణంలో చూసినా అహంభావన పిసరంత కనపడదు. పిసరంత ఈగో ఎక్కడ ఏ స్టేజ్లోనే కనపడదు. మిమ్మల్ని బట్టి మేము వచ్చాం, లేకపోతే మాకు ఈ అరుణాచలం తోడు పనే ఉంది భగవంతుడు అనేవారు. మిమ్మల్ని బట్టి మీరు వచ్చాం, మిమ్మల్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఈ అరుణాచలం తోడు మాకు పని ఏంటంటే భగవాన్ ఏమన్నారంటే మీరందరూ ఎవరి గురించి వచ్చాను, నా గురించి వచ్చాను. మరి నేను ఎవరి గురించి వచ్చాను? నన్ను ఏ ఈశ్వరుడు అయితే ఇక్కడికి తీసుకొచ్చాడో ఆ ఈశ్వరుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నేనేమన్నా ఇక్కడ మిమ్మల్ని తీసుకురావడానికి ఎవరి గురించి? ఏ ఈశ్వరుడు అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఏ ఈశ్వరుడు అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆ ఈశ్వరుడే మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. నన్ను తీసుకొచ్చినవాడు ఒకడు, మిమ్మల్ని తీసుకొచ్చినవాడు వేరు కాదు. ఇంపర్సనల్ లైఫ్, అక్కడ వ్యక్తి భావం లేదు. మీకు పెసరంత కనపడదు. ఎవరైనా మీ అనుగ్రహం మాకు కావాలంటే ఈశ్వర అనుగ్రహం ఉంటే మా అనుగ్రహం కూడా మీకు ఉన్నట్టే. ఎవరైనా మీ అనుగ్రహం మాకు కావాలంటే ఈశ్వర అనుగ్రహం మీకు ఉంటే మా అనుగ్రహం కూడా. అంటే ఈశ్వరుడు ఆయన వేరే భిన్న భావం లేదు. మీకు ఈశ్వర అనుగ్రహం ఉంటే మా అనుగ్రహం కూడా మీకు ఉన్నట్టే. అయితే గురువుని తెలుసుకోవటం ఎలాగా? ధ్యానం చేయటం వల్ల, నీ గురువు ధ్యానం చేయటం వల్ల, డీప్ మెడిటేషన్, నువ్వు ధ్యానం చేయటం వల్ల నీ మనస్సు నిర్మలం అవటం, నిశ్చలం అవటం వల్ల నీకు గురువు గురించి తెలుస్తుంది. అది ఆ గురువు గురించి గురువు యొక్క వైభవం తెలుస్తుంది. నీ గురువు ధ్యానం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల నీ గురువు ఎవడో నువ్వు తెలుసుకోగలవు. నీ మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు నువ్వు ధ్యానం చేయటం వల్ల నీ గురువు ఎవడో నీకు తెలుసుకో. అంటే అనేక మంది మహర్షులు ఉన్నారు, అనేక మంది యోగులు ఉన్నారు. నీ మనస్సు ఎవరితోటైతే శృతి కలుపుతుందంటో, ఎక్కడైతే నీకు శాంతి కలుగుతుందో, ఎక్కడైతే నీకు సుఖం తెలుస్తుందో, ఎక్కడైతే నీకు దేహభావం నశిస్తుందో, ఎవరి సమక్షంలో నీకు శాంతి తరంగాలు వచ్చి నిన్ను ముంచుతున్నాయి, వాడే నీ గురువు. నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా నీ ప్రయత్నం ఎవరి సమక్షంలో నువ్వు కాంతిని పొందుతున్నావో, శాంతిని పొందుతున్నావో, ఆనందాన్ని పొందుతున్నావు వాడే గురువు నీకు. అది ధ్యానం చేస్తే రవ్వంతా ముళ్ళంతా చింతాకంతా ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది. అది అనేక మంది మహాత్ములు ఉన్నారు. నీ మనస్సు ఎక్కడైతే ఎవరిని స్మరించుకుంటా అంటే నీ మనస్సు అణుగుతుందో, ఎవరిని స్మరించుకుంటా అంటే నీ మనస్సు నిర్మలం అవుతుందో, ఎవరిని తలపెట్టుకుంటా అంటే నీకు ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుందో, వాడే నీ గురువు. వాడే నీ గురువు అయ్యా. గురువు ఇట్టివాడని చెప్పడానికి నువ్వు మాటలతో చెప్పలేవు, ఊహించలేవు. గురువు యొక్క వైభవాన్ని, గురువు యొక్క గురువు చేసే పనిని నువ్వు ఊహించలేవు. నీవు ఊహించలేవు. నీ మాటలతో, నీ మాటలతోటి, మాటలతోటి చెప్పలేవు, మనస్సుతోటి ఊహించలేవు. ఎక్కడైతే మాట అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే మాట అణిగిందో, ఎక్కడైతే మనస్సు అడిగిందో, అక్కడ నీ గురు వైభవం తెలుస్తుంది. అక్కడ రమణ గురువు పట్ల అద్వైతం పనికిరాదు. గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి గురువు ఒక ప్రదర్శన చేసి వచ్చేద్దాం అనుకున్నాను. సరే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, ఎందుకు ప్రదక్షిణం కూడా ఎందుకు నమస్కారం పెట్టుకు వచ్చేద్దాని అక్కడ కూర్చున్నాను. ప్రదక్షిణం కూడా అవసరం లేదు, ఊరికి నమస్కారం పెట్టుకు వచ్చేద్దాం, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను ఎందుకని. అక్కడ ఎవరో తమిళని తీసుకెళ్ళి నా చేయి పట్టుకుని ఆ రమణ మహర్షి గారి సమాధి చుట్టూ తిప్పేశారు. అంటే రమణ మహర్షి గారి దగ్గర కూడా మహిమలు ఉన్నాయి, కానీ ఈ మహిమలను మనకు తొయ్యనివ్వడం ఏం చేయ, మన మనసుకు మన డైవర్షన్ వస్తుంది. అది మహిమలు ఎలా జరుగుతాయంటే నిర్మలంగా జరిగిపోతాయి, నిశ్చలంగా జరిగిపోతున్నాయి. అది నీకు మహిమల సంగతి నీకు కూడా తెలియకుండా జరుగుతూ ఉంటుంది. అది మెరైకల్. అది అది అంటే మన మనస్సుని మరి బాహ్యముఖం అవటానికి ఇష్టం ఉండదు, మన మనస్సుని బాహ్యముఖం అవటం ఇష్టం ఉండదు. అంటే మనస్సుకి అంతర్దృష్టి కలగాలి, అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. అంటే మరి మహిమల్లోకి వస్తే మనస్సు బాహ్యముఖం అయిపోతుంది. అంటే మహిమలు జరుగుతున్నప్పటికీ ఆ మహిమలు జరుగుతున్నాయనే సంగతి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. అంటే చెప్పకుండా, చెప్పినా చెప్పకుండా ఉండాలి, చేసినా చేయకుండా ఉండాలి. కర్తలేని కర్మ. ఏం కర్మది? కర్తలేని కర్మ. చెప్పినా చెప్పకుండా ఉండాలి, చూసినా చూడనట్టు ఉండాలి. మనం ఏమనుకుంటామంటే కళ్ళు చూస్తా, కళ్ళు ఏం చూస్తాయండి? ఇప్పుడు మనం ఏం చూస్తామంటే కళ్ళు ఏం చూస్తాయండి? కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే మమ్మల్ని ధ్యానం చేసుకోమో, ధ్యానం చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకోమంటారా, కళ్ళు తెరుచుకోమంటారు? కళ్ళలు ఏముందండి? ఈ కళ్ళలో ఏముంది? కళ్ళలో చూసేది మనస్సు. ఈ కళ్ళు చూడవు, కళ్ళ ద్వారా మనస్సు చూస్తుంది. చెవులు వినవు, చెవుల ద్వారా మనస్సు ఉంటుంది. ఈ ఊరికి ఇంద్రియాలు కదా గోళాలు, కన్ను గోళం, చెవు గోళం. మనం చనిపోయినప్పుడు కళ్ళు ఎక్కడ కాలిపోతాయి? ఈ అందమైన ముక్కు, అందమైన కళ్ళు, అందమైన చెవులు శ్మశానంలో కాలిపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. కానీ ఆ చెవుల ద్వారా వింటుంది ఒక ఇంద్రియం. చెవుల ద్వారా ఏదైతే వింటుందో, కళ్ళ ద్వారా ఏదైతే చూస్తుందో, నోటి ద్వారా ఏదైతే తింటుందో, ఇవన్నీ ఈ గోళాలన్నీ ఇక్కడ కాలకపోయినా లోపల వినేవాడు, లోపలుండి వినేవాడు, లోపలుండి చూసేవాడు, ఆడు నీ కూడా వచ్చేస్తాడని మర్చిపోకు. వినేవాడు మనసులో ఉన్నాడు, చూసేవాడు మనసులో ఉన్నాడు. వాళ్ళు శ్మశానంలో కాలదు, దేహం కాలిపోతుంది, దేహం కాలిపోతుంది. అంటే గోళాలు కాలుతాయి, చెవులు కాలుతాయి, ముక్కు కాలుతుంది, నోరు కాలుతుంది, నోటి ద్వారా తినేవాడు, కళ్ళ ద్వారా చూసేవాడు, చెవుల ద్వారా వినేవాడు కాలదు. వాడు నీ కూడా ప్రయాణం, వాడి సమస్య పరిష్కారం అయ్యే వరకు, వాడు ఎట్టివాడు నీకు తెలిసే వరకు ఆ సైతాన్ని నీ కూడా వస్తూ ఉంటాడు. కూడా రావటం కాదు, నీకు నీ చేత అనేక శవాలను మోహిస్తాడు. అందుకని కళ్ళ ద్వారా చూడటం కాదు. కళ్ళ ద్వారా ఎవరు చూస్తారు? మనస్సు చూస్తుంది. కళ్ళ ద్వారా ఎవరు చూస్తారు? మనస్సు చూస్తుంది. చెవుడి ద్వారా ఎవరు వింటారు? మనస్సు వింటుంది. ఆ మనస్సు అనుభూతి లేదో చూసుకోవయ్యా, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. కళ్ళ ద్వారా మనస్సు చూస్తుంది, చెవుల ద్వారా మనస్సు వింటుంది. అంటే చెవుడి ద్వారా వినే మనస్సు, కళ్ళ ద్వారా చూసే మన ఆ మనస్సు అనుభూతి లేదో చూసుకో, అది ముఖ్యం. ఆ వినేది చూసేది అనుభూతి లేదో చూసుకో, అది ముఖ్యం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. కళ్ళు ఏం చూస్తాయి? కళ్ళు కాదు చూసేది, కళ్ళ ద్వారా చూసేది ఎంతవరకు అణుగుతుందో చూసుకో. భగవాన్ చెప్తున్నారు గురువు యొక్క ప్రాముఖ్యత. ఎంత చదువుకున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత శక్తులు ఉన్నా, ఎన్ని మహిమలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత సాధన ఉన్నా, గురువు యొక్క కృప రాకుండా జ్ఞానం కలగదు. ఏ వస్తువునైతే మనం గురువు అంటే ఆత్మ, గురువు అంటే ఈశ్వరుడు. ఏ వస్తువునైతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఆ వస్తువు తాలూకు దయ లేకుండా, ఆ వస్తువు తాలూకు కృప లేకుండా దాన్ని పొందలేము. ఏ వస్తువునైతే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఆ వస్తువు యొక్క దయ లేకుండా, దాని కృప లేకుండా, కేవలం నీ తెలివితేటలలో నువ్వు పొందలేవు. నీ బుద్ధి ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నావు, ఇంద్రియాల ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నావు, మనస్సు ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నావు, శరీరం ద్వారా ఘనకార్యాలు చేసేస్తున్నాను, ఏదో అచీవ్ చేసేస్తున్నాను అనుకుంటున్నావు, ఇవన్నీ ఎప్పుడు వచ్చింది నీకు? దేహం ఎప్పుడు వచ్చింది? మనస్సు ఎప్పుడు వచ్చింది? నేను తలంపు వచ్చింది. నేను ఏది వచ్చిన తర్వాత మిగతాయి వచ్చినాయో దాన్ని పట్టుకుంటున్నావు, కానీ ఏది వచ్చిన తర్వాత మిగతాయి వస్తున్నాయో ఆ మిగతాయి వాటిని పట్టుకుంటున్నావు, కానీ ఏది వచ్చాక మిగతా ఆ దాన్ని ఎందుకు నువ్వు పట్టుకోవటం లేదని. ఇది ఇక్కడ భగవాన్ ప్రశ్న. మీ నెత్తి మీద మొట్టికాయ మాడుతున్నాడు, మీ నెత్తి సూటి ప్రశ్న. ఏమని చెప్తున్నాడు? ఏది వచ్చాక మిగతాయి వస్తున్నాయో దాన్ని ఎందుకు నువ్వు పట్టుకోవని. నువ్వు కాని వాటిని పట్టుకుంటున్నావు, నువ్వెందుకు నువ్వెవడో నువ్వు ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు? ఏది వచ్చిన తర్వాత మిగతా అన్నీ వస్తున్నాయి, శరీరం వస్తుంది, మనసు వస్తుంది, ఇంద్రియాలు వస్తున్నాయి, లోకం వస్తుంది, దేవుడు వస్తున్నాడు, పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, ఎన్నో వస్తున్నాయి, మిగతా జన్మలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఏది వచ్చిన తర్వాత మిగతా అన్నీ వస్తున్నాయో, మిగతా అడవి గొడవలన్నీ ఫారెస్ట్ గొడవలన్నీ వస్తున్నాయో, దాన్ని తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు అని నెత్తి మీద ఓ ముట్టికాయ ముట్టి అడుగుతున్నాడు. అదెవరు, ఇదెవరు? దానితో తాదాత్యం, దీనితో తాదాత్యం, నువ్వు కాని విషయాలతో తాదాత్యం పొందుతున్నావు, ఈ తాదాత్యం పొందే ఈ నేనెవడు? నువ్వు ఎన్నో విషయాలతో తాదాత్యం పొందుతున్నావు, శరీరంతో తాదాత్యం, నువ్వు కాని విషయాలతో తాదాత్యం, ఈ తాదాత్యం పొందే ఈ నేనెవడు? వీ దిశ వీయామై వీ దిశ ఈ నేను, ఈ నేను గురించి నువ్వు ఎందుకు ప్రశ్నించుకోవు? ఈ నేను గురించి నువ్వు విచారణ ఎందుకు చేయు? ఈ మూలతలం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? రమణ మహర్షి గారిని ఒకటి ప్రశ్న వేశారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ భగవాన్ చెప్పారు, నేననే తలంపు నీకుంది, ఆ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి, కానీ ఈ మిగతా తలంపులన్నీ నేననే తలంపు మీద బేస్ అయి ఉన్నాయి. మిగతా తలంపులన్నీ కూడా నేననే తలంపు మీద ఆధారపడ్డాయి. నేననే తలంపు మీద, నేననే తలంపు రాకుండా మిగతా తలంపులు రావు. మిగతా తలంపులు మంచి తలంపులైనా చెడు తలంపులైనా నేననే తలంపు మీద ఆధారపడ్డాయి. ఆ నేననే తలంపు నీ లోపల నుంచే వస్తుంది, బయట నుంచి రావటం లేదు. ఆ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, మూల తలంపు మూలంలోనే ఎక్కడి నుంచి అయితే ఉదయించి, మూల తలంపు ఎక్కడ ఉదయించి, నీ హృదయంలోంచి ఎక్కడ ఎక్కడ ఉదయించి, ఎందులోంచి నీ లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియపోయిన లోపల నుంచి వస్తుందని నీకు తెలుస్తుంది ఆ మూల తలంపు. ఆ మూల తలంపు మూలంలోనే, ఆ మూల తలంపును ఉపసవరించి దాని మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే దేవుడు ఎక్కడో లేడు, ఎక్కడే ఉన్నాడని సంగతి నీకు అనుభవం వైవిధ్యం అవుతుంది. నువ్వు నారాయణుడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని దేవుడు ఇక్కడే అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మం. ఈ మూల తలంపు మూలంలోకి నీకు లోచూపు కలిగితే, అంతర్దృష్టి కలిగితే, నీ మనస్సు అణిగితే, అది విత్తిడ్ర అయితే, లోపలికి విత్తిడ్ర అయితే, అది మూల తలంపు మూలంలోనే అంతటా ఉన్న బ్రహ్మమే, అంతటా ఉన్న సత్యమే నీకు మూల తలంపు మూలంలోకి వెళితే అదే నీకు ఆత్మగా గోచరిస్తుంది. సుఖం ఆత్మలో ఉంది, సుఖం శాంతి ఆత్మలో ఉంది, ఆ ఇమ్మొట్టల్ ఆనందం ఆత్మలో ఉంది, నిర్వాణ సుఖం మాటలతోటి వర్ణించలేనటువంటి ఆనందం, ఊహించలేనటువంటి ఆనందం. అది ఇంకోటి, అది రిలేటివ్ హ్యాపీనెస్ కాదు, ఇట్ ఇస్ అబ్సల్యూట్ హ్యాపీనెస్, ఇట్ ఇస్ పెర్మనెంట్. అది సాపేక్ష ఆత్మానందం, ఆత్మసుఖం సాపేక్ష సుఖం కాదు. మీ అహంకారాన్ని నేను ఉబ్బించడం, నా అహంకారాన్ని మీరు ఉబ్బించడం, మీ అహంకారాన్ని నేను ఉబ్బిస్తున్నాను అనుకోండి, మీకు సంతోషం వచ్చేస్తాను అనుకోండి, అది సాపేక్షకం, అది స్వతంత్రమైనది కాదు, సాపేక్షకం. మన సుఖం కోసం, మన శాంతి కోసం మనుషుల మీద, వస్తుదారం మీద ఎంతకాలం మనం ఆధారపడి ఉంటాం? ఊడిపోయి ముక్కి ఎంతకాలం పట్టుకుంటాం? మనం మనకి ఏదైనా కొన్ని సంతోషాలు అంటూ వస్తే అన్ని సాపేక్షికాలు, రిలేటివ్ హ్యాపీనెస్, అబ్సల్యూట్ హ్యాపీనెస్ కాదు. ఒక ఆత్మశాంతి స్వతంత్రమైంది, ఆత్మ సుఖమే స్వతంత్రమైంది, మిగతా సుఖాలు ఏమి స్వతంత్రమైన కాదు. ఒక ఆత్మశాంతి స్వతంత్రమైంది, మిగతా ఏ స్వతంత్రమైన స్వతంత్రమైనవి కాదు కాబట్టి ఏదో వదిలి విడి అది పోతుంది. ఆనందం ఒక ఆత్మానందం ఒకటే స్వతంత్రమైంది, ఆత్మశాంతి ఒకటే స్వతంత్రమైంది, ఆత్మసుఖం స్వతంత్ర, మిగతాయని సాపేక్షికాలు, మిగతాయని రిలేటివిటీ. కాదండి, ఇతరుల మీద మీరు ఆధారపడటం వల్ల సంతోషం వస్తుంది అనుకున్నారు, ఎంతకాలం నిలబెడుతుంది? ఇతరుల మీద ఆధారపడటం వల్ల మీకు సుఖం వస్తుంది అనుకున్నారు, అది ఎంతకాలం నిలబెడుతుంది? ధనంలో సుఖం ఉంటే ధనవంతులు అందరూ సుఖపడాలి, పాపులారిటీలో సుఖం ఉంటే పాపులర్లో ఉన్న వాళ్ళందరూ సుఖపడాలి. సుఖం బయట లేదు, నీ స్వరూపం సుఖం, నీ స్వరూపం శాంతి, నీ స్వరూపం ఆనందం. నీ సుఖం కోసం బజార్లో ఎందుకు వెతుక్కుంటున్నావు? నీ లోపల ఉందని తెలియక నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందం. ప్రపంచంలో ఎవరికీ దుఃఖం అక్కర్లేదు. దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా దుఃఖం అక్కర్లేదు. నాకు దుఃఖం వద్దంటాడు. ఇప్పుడు దుఃఖం వస్తే నష్టం ఏంటి మనకి? ఇప్పుడు మనకు దుఃఖం వస్తామని కొన్ని వస్తే నష్టం ఏంటి? నాకు దుఃఖం వద్దు, నాకు దుఃఖం వద్దు, నాకు దుఃఖం వద్దు అంటాం. నీకు దుఃఖం వస్తే నష్టమే ఉంది. ఇప్పుడు మీ స్వరూపంలో ఏదైతే లేదో, మీ స్వరూపంలో దుఃఖం లేదు అని చెప్పి దుఃఖాన్ని వద్దు వద్దు అంటారు. మీ స్వరూపంలో చావు లేదు అని చెప్పి చావు వద్దు వద్దు అంటారు. మీ స్వరూపంలో అశాంతి లేదు అని చెప్పి అశాంతి వస్తుంటే వద్దు వద్దు అంటారు. మీ స్వరూపంలో ఏదైతే లేదో అది రిజెక్ట్ చేస్తుంది. మీ స్వరూపంలో ఏదైతే లేదో అది మీరు రిజెక్ట్ చేస్తారు. అది ఇప్పుడు అందరికీ, ఎవరికీ చనిపోవాలని లేదు, ఎవరికి కూడా చనిపోవాలని లేదు. ఎందుకు లేదు చెప్పండి? 100 సంవత్సరాలు బతికినా, 100 సంవత్సరాలు బతికినా ఆ ఇంట్లో వాళ్ళందరూ పొమ్మన్నా వలకాడు రమ్మన్నా ఎవరికి చచ్చిపోవాలి లేదు. ఆ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చచ్చిపోతే గది ఖాళీ అవుతుందని, ఆడు చావడం ఇంకా బతకాలనుకుంటున్నాడు. కారణం ఏంటి? ఎవరికి చనిపోవాల్సి ఇష్టం లేదు. 150 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాలు బతకనివ్వండి, ఇంకా ఉండాలి. మాట వరుసకి అంతా ఉంటారు అందరి చేత చాకరీ చేయించుకుంటున్నామని. మాట వరుసకి ఏమంటారంటే అందరి చేత నేను చాకరీ అయితే మీకు చావు రెడీగా ఉన్నారని బాబు చావద్దు బాబు అని. ఏంటంటే మీరు చావుని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? మీరు చావు అంటే ఎందుకు ఇష్టపడటం లేదు? మీరు ఏదిగా ఉన్నారు దానికి చావు లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చావు లేని సత్పదార్థం. మీరు ఏదిగా ఉన్నారో దానికి చావు లేదు అంటే చావు వస్తుంటే మీరు ఒప్పుకోటలేదు. మీరు చావు లేని వస్తువు. మీరు చావు లేని వస్తువు కాబట్టి చావు వస్తుంటే వద్దు అంటున్నారు. మీరు మీ స్వరూపమే శాంతి అంటే అశాంతి వస్తుంటే వద్దు అంటున్నారు. అంటే ఏంటి? మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అదే సాధన. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. అందుకని మనం 100కి 100 పాయింట్లు సుఖంగా ఉన్నాం అనుకోండి, 100కి 100 పాయింట్లు శాంతిగా ఉన్నాం అనుకోండి, 100కి 100 పాయింట్లు ఆనందంగా ఉన్నాం అనుకోండి, మనకి దేవుడు కూడా అక్కర్లేదు, శాస్త్రం కూడా అక్కర్లేదు, దేహం కూడా అక్కర్లేదు, చావులు తోటి పని లేదు, పుట్టుకల తోటి పని లేదు. ఉండటమే ఉండటం, ఆనందమే ఆనందం. 100కి 100 పాయింట్లు శాంతిగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ప్రపంచం కనిపిస్తే ఏంటి? కనిపించకపోతే ఏంటి? చావు వస్తే ఏంటి? చావు రాకపోతే ఏంటి? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు 1920 సంవత్సరం ఆ ప్రాంతంలో గాంధీ గారు అప్పుడు దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీ గారి భార్యకి బాగా జబ్బు చేసింది. 1916-15 ప్రాంతంలో బా అంటే కస్తూరిబా. గాంధీ గారు కస్తూరిబాని బా అని పిలిచేవారు. గాంధీ గారు కస్తూరిబాని పిలిచేవారు కదా, బా అనేవారు. బా ఆ పేరు కస్తూరిబా, కానీ బా అని పిలిచేవారు. ఈ బాక జబ్బు చేసింది 1916-17 సంవత్సరంలో బాక జబ్బు చేసింది. బాగా జబ్బు చేస్తే ఇక్కడ డాక్టర్లు ఏమని రాశారంటే, గాంధీ గారికి బా ఎంతో కాలం బతికిరా లేదు, బాగా శరీరం శిథిరం అయిపోతుంది, ఆ రోజు కాలం శరీరం క్షీణిస్తుంది, రెడ్యూస్ అవుతుంది బాడీ, ఎంతో కాలం బతికిలేదు, మీరు వచ్చి చూసి ఎడితే బాగుంటుంది దక్షిణాఫ్రికా అంటే, గాంధీ గారు ఏమన్నారంటే, నాకు ఇప్పుడు రావటానికి ఆవిడ శరీరానికి చావు వస్తున్నారు, మీరు రాస్తున్నారు, నాకు రావటానికి అవకాశం లేదు. ఇప్పుడు నాకు రావటానికి అవకాశం, నేను పని తొందరలో ఉన్నాను దక్షిణాఫ్రికాలో, నాకు రావటానికి అవకాశం లేదు అని భార్యకి ఒక ఉత్తరం రాశారు. గాంధీ గారికి 2 ఆశ్రమాలు ఉన్నాయి అహ్మదాబాద్లో ఒక ఆశ్రమం ఉంది, సబర్మతి ఆశ్రమం. నాగపూర్కి దగ్గరలో నాకు సేవాగ్రామం. నేను 2 ఆశ్రమాలకు వెళ్ళాను, సేవాగ్రామం వెళ్ళాను, సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాను. ఆ సబర్మతి సేవాగ్రామంలో ఉత్తరం రాసి ఉంచారు. 1916 టైంలో భార్య గాంధీ గారు ఉత్తరం రాశారు బాకే. ఏమని ఉత్తరం రాశారంటే, డాక్టర్లు నాకు తెలియపరిచారు, నువ్వు శరీరం ఎంతో కాలం ఉండదు, నువ్వు ఎంతో కాలం బతకవని నీ శరీరం ఎంతో కాలం ఉండదని ఉత్తరాలు రాస్తున్నారు. నీకు నేను చెప్పే సలహా ఏంటంటే, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, నీకు ఏదో దేవుడు నీకు ఎంతకాలం ఆయుస్సు పోస్తే అంతకాలం ఉంటావు నువ్వు, డాక్టర్లు చనిపోతావని చెప్పినది మాత్రం చచ్చిపోవు. నీకు దేవుడు ఎంతకాలం అయితే ఆయుష్ ఇచ్చాడో అంతకాలం నువ్వు ఉంటావు. కానీ నేను వెంటనే మటుకు రాలేకపోతున్నాను, నేను వచ్చానా రాలేదని కాదు ఇప్పుడు నీ ఆలోచన, బాపూజీ రాలేదు బాపూజీ, ఆ గొడవలో ఉండకు. నువ్వు దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. భార్యకి రాసిన మాట ఇది, దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత మనం ఉండము అనుకునే తలంపు వల్ల భయం వేస్తుంది. దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. దేహం చనిపోయిన తర్వాత మనం ఉండమనే తలంపు వల్ల మనకు భయం వస్తుంది, మనకి భయం వస్తుంది. అంచేత దేహం ఉన్నా దేహం లేకపోయినా ఉన్నది అది ఉంది. నీ దేహానికి చావు రాకముందే ఎప్పుడూ ఉండేదాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు మరణ భయం పోతుంది. వీరి గురించి వారి గురించి బెంగ పెట్టుకోవటం, నాకు చావుకు సిద్ధంగా వాడు నన్ను చూడటానికి రాలేదేంటి, వీరిని నన్ను చూడటానికి రాలేదేంటి, ఇలా కాలక్షేపం చేయకుండా ఈ దేహం చనిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో, నువ్వు దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంటావు. దేహం చనిపోతుంది అనేది ఒక తలంపు నీకు. దేహం చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు, దేహం ఉన్నప్పుడు నువ్వు ఉంటావు, దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంటావు. ఆ ఎప్పుడూ ఉండేదాన్ని దేహం ఉండగానే దేహం లేకపోయినా నేను ఉంటాననే దాన్ని అనుభవం పొందు, అదే నువ్వు చేయబడేసిన పని. అప్పుడు నీకు భయంలోంచి బయటకు వచ్చేస్తావు, భయంలోంచి మరణ భయంలోంచి నీ విడుదలైపోతావు. బా వండర్ఫుల్ ప్రజెంటేషన్, బాగా అర్థం చేసుకోండి. ఏమని చెప్పంటే దేహం మరణ, మన అందరికీ దేహం, దేహం అంటే చావు అంటే భయం వేస్తుంది. ఇంచి అది భయం వేస్తుంది. గాంధీ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, చచ్చిపోయిన తర్వాత మనం అందరం ఉండం అనుకుంటున్నాం, చచ్చిపోయిన తర్వాత మనం అందరం ఉండం అనుకోం, అంతే భయం వేస్తుంది మనకి. అంచేత గాంధీ గారు ఏమన్నారంటే చనిపోయిన తర్వాత మనం నువ్వు ఉండవు అనుకుంటున్నావు, అనుకుంటున్నావు కదా, చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎలా అనుకుంటున్నావు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఆ స్థితి నువ్వు ఎప్పుడు దేహం ఉండగా ఎట్టేంచి దాని గురించి నీ కాని ఏకాగ్రత అక్కడ ఉపయోగించి, కానీ నన్ను ఆరు చుట్టం రాలేదు, వీరు చుట్టం రాలేదు, నా బాబు పూజ రాలేదు, ఇటువంటి అనవసర ఇటువంటి విషయంలో ఇటువంటి విషయాల్లోకి నీ నీ యొక్క ఎనర్జీని వేస్ట్ చేయకుండా పొందవలసింది. అదే పొంది బా, పొందవలసింది పొందేమనుకో, నేను వస్తే ఏంటి రాకపోతే ఏంటి, ఆ పొందవలసింది ఏదో నువ్వు పొందేమనుకో, నేను వస్తే ఏంటి రాకపోతే ఏంటి. మనందరికీ మరణం అంటే ఎందుకు భయం వస్తుందంటే మరణించాక ఉండమన్న తలంపు ఉంది మనకి, దానివల్లే భయం వస్తుంది. ఇది చెక్ తాటం, కానీ మరణించిన తర్వాత కూడా ఉంటాం మనం, ఉండము అని అనుకుంటాం అనే తలంపు, ఆ తలంపు వల్ల నీకు భయం వస్తాం. దాన్ని తీసుకో పక్కన పెట్టి ఏమీ లేదు. ముగిస్తున్నాం. అదే నీ వరకు నేను ఒక నిజం ఉంది, స్పెసిఫిక్గా చెబుతున్నారు. మనం మాట్లాడే మాట స్పెసిఫిక్గా ఉండాలి, గాల్లో మేళ్ళ కట్టినట్టు ఉండకూడదు. ఏదో చేస్తున్నామండి, ఏదో మాట్లాడుతున్నాం కాదు, ఇట్ మస్ట్ బి స్పెసిఫిక్. భగవాన్ ఫైనల్గా చెప్తున్నారు ఇక్కడ, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. అది నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, అది నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. దానికి ద్వితీయం లేదు, దానికి అవి తప్పింది, దానికి రెండోది అంటూ లేదు. దానికి రెండోది, మనకి రాత్రి ఉంది కానీ సూర్యుడికి రాత్రి ఎక్కడ ఉంది? మనకి రాత్రి ఉంది, సూర్యుడికి రాత్రి లేదే. సూర్యుడికి రాదు, సూర్యుడు మనకి చీకటి ఉంది, సూర్యుడికి చీకటి ఎక్కడ ఉంది? సూర్యుడికి చీకటి లేదు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే వెళుతురు. ఇంకా ఆయనకి చీకటి ఏంటి? ఇక్కడ నీ హృదయంలో ఒక నిజం ఉంది, బాగా అర్థం చేసుకోండి. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో నీకు తెలుసున్న ఉంది, నీకు తెలియపోయినా ఉంది, నీకు తెలుసున్న ఉంది, నీకు తెలియపోయిన ఉంది. ఆ నిజం దేశకాలంతో సంబంధం లేదు. ఆ నిజం ఎటువంటిది? దేశకాలంతో సంబంధం లేదు. ఈ దేహంతో, ఒక ప్రాంతంతో, ఒక కాలంతో సంబంధం లేదు. సంబంధం ఏమీ లేదు, దేశకాలంతో సంబంధం లేదు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఇక్కడ చెప్తున్నాడు, ఫైనల్గా చెప్తున్నాడు. ఆ నిజం మటుకి గురువు యొక్క దయ లేకుండా నీకు తెలియబడదు. ఈ సుప్రీంకోర్టు పులి బెంచ్ జడ్జిమెంట్ ఇది. నీ హృదయంలో ఒక నిజం ఉంది, గురువు యొక్క కృప లేకుండా, నీ తెలివితేటలను బట్టి కానీ, నీ సాధన బట్టి కానీ, నీ కూర్చోటాలు నుంచోటాలను బట్టి కానీ, నువ్వు చేసే వ్రతాలను బట్టి, ఇవన్నీ చేసుకోండి. మీ తెప్పలు మీరు పడండి, మీరు ముక్కు మూసుకోండి, ముక్కు తెరుచుకోండి, ఏది మీ పత్రలు మీరు పడండి, గుంజులు తీస్తామండి, ఎక్సర్సైజులు చేయండి, మీ పద్ధతిలో మీరు చేసుకోండి. ఇవన్నీ చేసినా గురువు యొక్క దయ, గురువు యొక్క కృప, ఆ గురువు యొక్క కటాక్షం లేకుండా నీ హృదయంలో నిజం నీకు తెలియబడదు. ఉంది, నీకు తెలిసినా ఉంది, నీకు తెలియపోయినా ఉంది, ఉండటం అంటే ఉంది, నీకు తెలిసినా ఉంది, నీకు తెలియపోయింది. ఆ నిజం అనేది గురువు యొక్క కృప లేకుండా నీకు తెలియదే. ఏం చెప్తేది? ఆ నిజం గురువు అయి ఉన్నాడు. గురువు అంటే అక్కడ కాళ్ళు చేతులు కాదు, ఆ నిజము గురువు అయి ఉన్నాడు. అంటే వాడు గురువు లేకుండా అది తెలియబడదు. ఆ నిజమే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది, ఆ నిజమే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది మిమ్మల్ని బ్లెస్ చేయడానికి. కానీ మీ హృదయంలో నిజమే అక్కడ కాళ్ళు చేతులు తొడుక్కొచ్చిందని మీరు మిస్ అయిపోతున్నారు. వాడిని శరీరమాత్రుడిగా చూస్తున్నారు, వాడిని శవం అనుకుంటున్నారు. వాడి దయ లేకుండా వాడు తెలియబడ్డే, వాడి దయ లేకుండా వాడు తెలియబడి, గురువు యొక్క కృప లేకుండా, గురువు యొక్క కటాక్షం లేకుండా అది తెలియబడదు, అది తెలియబడదు. గురువు లేకుండా కూడా, అంటే మీకు గురువు లేకుండా జ్ఞానం వచ్చిందని అడగకుండా, మరి గురువు లేకుండా కూడా జ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు కదా అన్నాడు పీడేవుడు, అడిగిన వాడు గట్టివాడు. మీకు గురువు లేకుండా మీకు మరి మీకు జ్ఞానం ఎలా వచ్చిందని అడగకుండా, అలా అడగకుండా డైరెక్ట్గానే, మరి గురువు జ్ఞానం, మరి మీకు గురువు లేకుండా కూడా జ్ఞానం వచ్చి, రమణ మహర్షి గారికి గురువు లేడనుకోకుండా అరుణాచలేశ్వరుడు గురువు. అర్జునుడికి గురువు కృష్ణుడే, దేవుడు కృష్ణుడే. అర్జునుడికి గురువు కృష్ణుడే, దేవుడు కృష్ణుడే. రమణ మహర్షి గారికి అరుణాచలేశ్వరుడు దేవుడు, అరుణాచలేశ్వరుడు గురువు. గురువు లేడు అనుకోకుండా అరుణాచలేశ్వరు అంటే ఒక రూపంతో లేకపోవచ్చు ఆయనకి రూపం. అదే భగవాన్ చెప్తున్నారు, బాగా మెచ్యూర్డ్ సోల్స్, అడ్వాన్స్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్ కనుక చూస్తే చాలా జ్ఞానం వచ్చేస్తుంది. ఏమి గౌతమ బుద్ధుడి ఫేస్, గౌతమ బుద్ధుడి ముఖం ఉరికి అలా చూసి 150 మంది జ్ఞానం పొందారు. ట్రెమండస్ లవ్, అకారణ భక్తి, అకారణ ప్రేమ. ఇక గౌతమ బుద్ధుడికి ఫేస్ చూసి 150 మంది రిలైజ్ అయ్యారు, ఉరికి ఫేస్ చూడటం వల్ల. ట్రెమెండస్ లైట్, ట్రెమెండస్ లవ్. కొంతమందికి గురువుతో సహాయం అంటే, గురువు అంటే లోపల అనుగ్రహించేవాడు ఉంటాడు వాడికి కూడా. అంటే భగవాన్ చెప్పి బాహ్య గురువు లేకపోవచ్చు, వాడికి బాహ్య గురువు లేకపోవచ్చు. ఎవరో కొంతమందికి అంటే, కొంతమందికి మౌనంతో చెప్తే అర్థం అవుతుంది, కొంతమందికి మాటలతో చెప్తేనే కానీ అర్థం కాదు. అలాగే గురువు ఒకవేళ కొంతమందికి బాహ్య గురువు లేకపోయినా లోపల అంతకుముందు జన్మల్లో వాళ్ళు పక్కమే వచ్చేస్తారు. అంతకుముందు జన్మల్లో బాగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది, పక్కమే వచ్చేస్తారు, ఊరికి ఇక్కడ ఊరికి రాలిపోతారు అంతే. అది అంతకుముందు జన్మల్లోనే బాగా పక్కమే వచ్చేస్తారు, అహంభావం ఆ దేహభావం ఊరికి రాలిపోతుంది. జ్ఞాని ఆ దేహాన్ని ధరించడం మన కోసం కావడానికి ఆ దేహంతో పని లేదు. జ్ఞాని దేహం ధరించి ఉంటాడని, దేహం ధరించి ఉంటే అది ఇతరుల కోసమే కానీ జ్ఞాని దేహం జ్ఞానికి అవసరం లేదు. జ్ఞాని దేహాన్ని జ్ఞాని ఏం చేసుకుంటాడు? మన దేహం మనకు అవసరం ఏదో, సినిమాలు చూడటానికి, టీవీలు చూడటానికి, సరదా షికారులు చేయడానికి, షాపింగ్కి, ఏదో మన దేహం మనకు అవసరం. జ్ఞాని దేహాన్ని జ్ఞాని ఏం చేసుకుంటాడు? అక్కడ ఇతరుల కోసం ఆ దేహం. జ్ఞానికి దేహంతో పని లేదు. ఏం చేసుకుంటాడో దేహాన్ని ఆయన ఇతరుల కోసం, టీచింగ్ కోసం ఆ దేహం ధరించి అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి గారిని ఇక్కడ తీసుకురావడం కూడా ఆయన జన్మస్థలం తిరుచూడైనా టీచింగ్ కోసం అరుణాచలేశ్వరుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది టీచింగ్ ప్లేస్ అరుణాచలం, టీచింగ్ కోసమే ఇక్కడ తీసుకొచ్చాడు రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుడు. అయితే కొంతమందికి అంతకుముందు జన్మల్లో బాగా ముగ్గిపోయి వస్తారు, అంతకుముందు జన్మల్లో బాగా ముగ్గిపో పక్వానికి వచ్చేస్తారు. చెట్టును ఆకు చూడండి, బాగా తయారైపోయిన తర్వాత నువ్వు రాలిపోయిన చెప్పక్కలు అదే రాలిపోతుంది. అంతకుముందు పక్వానికి వచ్చేది, పక్వానికి వచ్చేస్తే ఊరికి శరీరం ఊరికి నామక ధరిస్తుంది, రాలిపోతుంది. తర్వాత భగవంతుడు ఆ శరీరాన్ని టీచింగ్కి ఉపయోగించుకుంటాడు. ఈగోల్ ఎస్టేట్ పొందాక భగవాన్ ఏం చేస్తాడంటే, భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆ దేహాన్ని తాను స్వాధీనం చేసి, జ్ఞాని యొక్క దేహాన్ని తాను స్వాధీనం చేసుకుని దాన్ని టీచింగ్ కింద ఉపయోగించుకుంటాడు. వాడే దేవుడు. ఎవరికైతే శవబుద్ధి పోయిందో, ఎవరికైతే దేహబుద్ధి పోయిందో, ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో, దేవుడు ఆత్మయ ఉన్నాడు, ఆ దేహాన్ని స్వాధీనం చేసుకుని వాడే టీచ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు రమణ మహర్షి గారు అలా చెప్పారు, రమణ మహర్షి గారు ఎలా చెప్పారు అని అంటారు. ఈశ్వరుడే చెప్పాడు అది. రమణ మహర్షి గారు అంటే ఒకడు వ్యక్తి లేడు, ఈశ్వరు ఉవాచ. అక్కడ ఇండివిజువల్ అయి లేదు, ఫాల్స్ అయి లేదు, బాడీ బౌండ్ అయి లేదు. ఈశ్వరు ఉవాచ రిటర్న్ ఎక్స్ప్రెషన్, స్పోకెన్ ఎక్స్ప్రెషన్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. నీకు బోధించడమే కాదు ఇవ్వటమే, నీకు బోధించి ఊరుకోవడం కాదు ఇవ్వటమే. మీకు గురువు గురించి భగవాన్ కొన్ని బాహ్యమైన కొన్ని చెప్తున్నారు బాహ్యమని. తర్వాత ఇంకోటి, గురువు లోపల ఇన్నర్ లైఫ్ని చూస్తాడు. కొంతమంది బయటికి బాగానే కనిపించవచ్చు, లోపల కులిపే ఉంటారు. ఇన్నర్ లైఫ్ ముఖ్యం. ఈ గుణం రామకృష్ణ పరమహంసారులు ఎక్కడ, వాడి బాహ్యం కదా లోపల చూసేవాడు, లోపల ఎట్టి ఉంటాడు, బాహ్యం వాడు ఎలా ఉన్నాడని కదా, వాడు లోపల ఎట్టి ఉంటాడు అని. కొంతమంది బాహ్యానికి బాగానే కనిపిస్తుంటారు, లోపల మటుకు శుభ్రంగా కూలిపోయి ఉంటారు. గురువు చేసేది కేవలం బాహ్య జీవితం కాదు. మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నాం? మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఎందుకు పని చేస్తున్నాం? ఏ తలంపుతో పని చేస్తున్నాం? తలంపు వచ్చాక వాక్కు వస్తుంది, తలంపు వచ్చాక మనకు ఏదైనా తలంపు వచ్చాక పని చేస్తాం, తలంపు వచ్చాక మాట వస్తుంది. ఆ తలంపు ఎందుకు వచ్చింది అది చూస్తాడు గురువు. బాహ్య లక్షణాలు అది లోపల జీవితం చూస్తాడు. తర్వాత ఇంకోటి, భగవద్ అనుభవం పొందటానికి నీకు ఏ బలహీనతలు ఉన్నాయో చూస్తాడు. ఆ బలహీనతలు నీకు తెలియకుండా బయటకు లాగుతాడు, మంట పెడతాడు, వాడే గురువు. ఒకసారి మన గురువు ఎక్కడికో పోయాడంటే ఈ మధ్య జ్ఞాపకం రావటాలంటే అనిపిస్తుంది. మన గురువు ఎక్కడికి పోయాడు రా బాబు, ఈ మధ్య జ్ఞాపకం రావటాలేదు, అశాంతిగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. మనకు అనిపిస్తాను గురువు మనల్ని విడిచిపెట్టేశాడు, అశాంతిగా ఉంటుందండి, ఎంత దుఃఖంగా ఉంటుందని, ఈ వేదన ఏంటి అనిపిస్తుంది, ఈ సఫరింగ్ ఏంటి, ఏంటి మన గురువు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పోయాడు, ఈ మధ్యన కనపడతాడు అనిపిస్తాను. ఎంచేదంటే లోపల ఎంత అశాంతి ఉందో మనకు చూపిస్తాడు ఒకసారి, లోపల సఫరింగ్ ఎంత ఉంది ఈ బ్రెయిన్కి చూపిస్తాడు, లోపల బలహీనతలు ఎలా ఉన్నాయి ఈ మెదడుకు చూపిస్తాడు, అవి ఎంత బలంగా ఉన్నాయో నీకు చూపిస్తాడు. చూపించి తీసేస్తాడు వాడు గురువు. లోపల ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేస్తాడంటే లోపల నీకు ఎన్ని బరువైన రాళ్ళు ఉన్నాయో చూసుకుంటాడు. చూసుకుని బ్రెయిన్లోకి తీసుకొస్తాడు సహస్రానంలోకి. ఏదో నీలో ఒక వాసన ఉందనుకో, పునర్జన్మ తీసుకొచ్చే ఒక వాసన ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, ముందు నీకు చూపిస్తాడు, ముందు నీకు చూపిస్తాడు, ఓహో ఎంత బలంగా ఉంది ఈ వాసన అని నీకు ముందే నీకు అవగాహన చేస్తాడు. ఎంత బరువుగా ఉంది రాయి అనిపిస్తుంది, అండర్స్టాండ్ నీకు చూపించి తీసేస్తాడు వాడి గురువు. అది డివైన్ కాన్స్టిట్యూషన్, తీసేస్తాడు మీకు చూపించి తీసే. ఆ తీసేటప్పుడు మీ ముఖం నలగనే కూడా, ఏది మంచో మనకి, ఏది మంచో మనకి, ఏది చెడ్డో మనకంటే ఎక్కువ గురువుకి తెలుసు. మనకి ఏది మంచో, మనకి ఏది చెడ్డో మనకంటే ఎక్కువ గురువుకు తెలుసు. అంటే గురువు ఆత్మయ్య ఉన్నాడు, గురువు చైతన్యమై ఉన్నాడు, గురువు బ్రహ్మమై ఉన్నాడు. ఏది తెలుసుకున్నాక అన్నీ తెలుస్తాయి, వాడి గురువు. ఏది తెలుసుకున్నాక అన్నీ తెలియబడతాయి, అదే బ్రహ్మం. అర్జున, ఆత్మసుకంతుడు సమానమైంది లేదని నేను చెబుతాను, అంటే దానికి మించి ఉందని నువ్వు అనుకోవటం ఎందుకు? ఇంకా ఆత్మజ్ఞానంతో సమానమైన జ్ఞానమే లేనప్పుడు దానికి మించిన జ్ఞానం ఏదో ఉంటుంది. ఆత్మసుఖంతో సమానమైన సుఖమే లేనప్పుడు దానికి మించిన సుఖం ఎలా ఉంటుంది? ఫైనల్ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. సెకండ్ చాప్టర్లో చెప్తాడు కృష్ణుడు ద్వితీయం అద్వితీయం. సెకండ్ చాప్టర్లో ఏం చెప్తాడు అర్జున? ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఇది గీతా సారం. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఆ లేనిదాన్ని ఉంది ఉందనుకున్నా ఉండటం అనేది ఉండదు. దానికి ఉన్నదానికి ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. అది చెప్పుకోలేదు. దిస్ ఇస్ సర్టైన్, దిస్ ఇస్ కంక్లూజన్. ఇదే నిజం, ఇదే నిశ్చయం. ఇది నిన్నులో వ్యవహరింగ్ అక్కర్లేదు నీకు. ఒకవేళ నీకు నిజం నీ హృదయంలో నిజం నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు అనుకున్నది మటుకు నిజం కాదు. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. నీకు నిజం తెలిసే వరకు నీకు నిజం కాని దాన్ని నిజం అనుకుంటూనే ఉంటావు. నీకు నిజం తెలిసి నీ హృదయంలో నిజం నీకు తెలిసే వరకు నిజం కాని దాన్ని నిజం కింద అనిపిస్తూ ఉంటుంది. నీ శరీరానికి చావు ఉంది కానీ నిజానికి చావు లేదే. బయట గుణాలు చెప్తున్నాడు, అతను శాంతి ప్రశాంతత, అతను ఓర్పు, అతను క్షమ. సూదంటిరా ఇనుముని ఆకర్షించినట్టు గురువు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. సూదంటిరాయ ఇనుముని ఆకర్షించినట్టు అతను చూపుతోనే భక్తులను ఆకర్షిస్తాడు, మాటలతో తనకి మౌనంతో ఆకర్షిస్తాడు. వన్ లుక్ ఇస్ ఎనఫ్, వన్ వర్డ్ ఇస్ ఎనఫ్, వన్ టచ్ ఇస్ ఎనఫ్. ఒక మాటతోటి నేను కట్టేసుకుంటాడు, ఒక మాటతోటి నేను కట్టేసుకుంటాడు, ఒక చూపుతోటి నేను కట్టేసుకుంటాడు, మౌనంతో కట్టేసుకుంటాడు. మాటలతోటి పని లేదు. ఒక కొంతమందికి మాట మాట చాలు, చూపు చాలు, లేకపోతే మౌనం సరిపోతుంది. నీకు నేను అనుగ్రహించడం ముఖ్యం, కానీ ఎలా అనుగ్రహించబడాలో నువ్వు అది గురువు చూసుకుంటాడు. లిమిట్ టు గాడ్. అనుగ్రహించడం అనుగ్రహించడమే, అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు, ఎలా అనుగ్రహిస్తాడు, ఆ ముహూర్తం నువ్వు పెట్టుకోవద్దు, ఆయన పెట్టుకుంటాడు. ముహూర్తం నువ్వు పెట్టుకోవద్దు, ఆ ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. ఒక చూపు చాలు. నీ ప్రయత్నం లేకుండా, నీ సాధన లేకుండా, నీ ముక్కు మూసుకోవటాలు కళ్ళు మూసుకోవటాలు లేకుండా ఎవరి సమక్షంలో నీ శాంతి ప్రవాహంలో వీధులు ఆడతావు వాడే నీ గురువు. నీ ఎఫర్ట్ లేకుండా ఊరిన న్యాచురల్గా గాలి వస్తాంటే నీ విసినకరతో పని ఏంటన్నాడు రామకృష్ణుడు. ఎప్పుడైతే గాలి వచ్చి గాలి వస్తా అంటే నీ సీలింగ్ ఫ్యాన్ తోటి, నీ టేబుల్ ఫ్యాన్ తోటి, నీ హ్యాండ్ ఫ్యాన్ తోటి పని ఏముంది నీకు? గురువు అనుగ్రహం అటువంటిది న్యాచురల్ లేదు, నార్మల్ లైఫ్. నీ టేబుల్ ఫ్యాన్ తోటి పని లేదు. సూదంటిరా ఇనుముని ఆకర్షిస్తుంది. సూదంటిరా ఏ విధంగా అయితే ఇనుముని ఆకర్షిస్తుందో గురువే నిన్ను ఆకర్షించుకుంటాడు. గురువు మీద మీకు భక్తి కలుగుతుంది అనుకోండి, మీ తెలివితేటలు వాళ్ళు కలగదు. గురువు మిమ్మల్ని తలపెట్టుకుంటాడు, గురువు మీద మీకు భక్తి కలుగుతుంది, అది కూడా మీ తెలివితేటలు కాదు. రమణ 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 మీరు అనుకుంటున్నారు అనుకోండి, అది మీ తెలివితేటలు కాదు. ఆ రమణ రమణ అని మీకు రమణుడు స్మరణ, రమణుడు మీకు స్మరణలోకి వస్తా అంటే అది మీ తెలివితేటలు కాదు, మీ ప్రయత్నం కాదు. రమణుడు మీ స్మరణలోకి వచ్చిన రమణుడిదయే. మీరు రమణ 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 అనుకుంటుండే అది మీ తెలివి కాదు. రమణుడు మిమ్మల్ని తలపెట్టుకుంటా అంటే మీరు ఆయన తలపెట్టుకుంటున్నారు, కానీ మీ తెలివితేటల వల్ల కాదు. ఆయన మిమ్మల్ని తలపెట్టుకుంటున్నాడు అంచేది మీరు ఆయన జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తలపెట్టుకుంటా అంటే మీరు ఆయన తలపెట్టుకుంటున్నారు, కానీ అది మీ తెలివితేటల వల్ల తలపెట్టుకోవడం కాదు. మీకంటే తెలివైన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. మీకంటే తెలివైన వాళ్ళు, మీకంటే గట్టికారులు, మీకంటే గడుచు వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఏదో మీ జన్మాంతర సుకృతం బాగుంది, ఇక్కడ ఆకర్షించబడ్డారు. ఏ విధంగా అయితే ఆ సూదంట్రాయ్ ఇనుముని ఏ విధంగా అయితే సూదంట్రాయ్ ఆకర్షిస్తుందో, మీ పూర్వపుణ్యం ఏదో కలిసి వచ్చింది. మీరందరూ తరిస్తున్నారు, మీరందరూ రైల్లో కూర్చున్నారు, ఒక గంట వెనక ముందర డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నా, ఒక గంట లేట్ అయినా పర్వాలేదు. మీరందరూ రైల్లో కూర్చున్నారు, ఒక గంట కాకపోతే 2 గంటలు లేట్ అవుతున్నాయి, డెస్టినేషన్ తీసిపోతున్న ట్రైన్ మీరందరూ కూర్చున్నారు. పైగా భగవాన్ ఇంకోటి అన్నారు, మీరందరూ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్, ఏసీ ప్యాసింజర్స్. అంటే ఏసీ ప్యాసింజర్స్లో ఏసీ ప్యాసింజర్స్ ఆ స్టేషన్ ఎప్పుడు వస్తుంది, స్టేషన్ ఎప్పుడు వస్తుంది, గుడివాడ ఎప్పుడు వస్తుంది, నిడదవాడ ఎప్పుడు వస్తుంది, భీమవరం వస్తుంది, ఏసీ ప్యాసింజర్. ఏసీలో కండక్టర్ ఉంటాడు, ఏసీలో కండక్టర్ ఉంటాడు. వాడు కైకలూరులో మీరు దిగాలనుకోండి, గుడివాడలో మిమ్మల్ని లేపేస్తాడు. ఇంకో 15 నిమిషంలో గుడివాడ వస్తున్నది, మీ లగేజ్ సర్దుకోండి అని చెప్పేస్తాడు. అది స్టేషన్ దాటిపోయిందేమో మీరు కంగారు పడక్కర్లేదు. యు ఆర్ ఆల్ ఏసీ క్లాస్ ప్యాసింజర్స్. ఈ థర్డ్ క్లాసులో కూర్చున్నారు, స్టేషన్ దాటిపోవచ్చు. మీరందరూ ఏసీ క్లాసులో ఉన్నారు. మీరు ఆ కండక్టర్ లేపుతాడు, ఇగో ఒక 15 నిమిషంలో గుడి వేడి వస్తున్నది, మీరు లేవండి, సామాను సర్దుకోండి అని చెప్తాడు వాడు. మీరందరూ ఏసీ ప్యాసింజర్స్, మీరందరూ వరి పడక్కర్లేదు. మీ సాధన గురువు, మీ గమ్యం గురువు, మీ మార్గం గురువు. మీరందరూ థర్డ్ క్లాస్ ప్యాసింజర్స్ కాదు, ఏసీ ప్యాసింజర్స్. అదే పుణ్యం ఒకట్లా పడ్డ మాంసం ముక్కంటే అదే దాని అర్థం. అది భగవాన్ చెప్తున్నారు, నీ హృదయంలో నిజం తెలిసే వరకు గురువు గురువు గురించి కూడా నీకు ప్రాపర్గా తెలియదు. నీ హృదయంలో నిజం తెలిసాక తెలుస్తుంది గురువు కూడా ఈ నిద్రే. అప్పుడు కూడా గురువు గురించి కూడా మీకు తెలియదు. గురువు గురించే కూడా అప్పుడు వరకు మీకు తెలియదు. మీ హృదయంలో నిజం తెలిసాక తెలుస్తుంది నీ నిజమే గురువు అని. ఈ నిజమే గురువు అని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు విశ్వం అంతా మీ గురు రూపంగానే కనిపిస్తాడు. భగవాన్ చెప్తున్నారు, బయట గురువురికే నీతో మాట్లాడుతూ ఉంటాడు, మీరు భోజనం చేశారని అడుగుతూ ఉంటాడు, అవ్వాలి అని అడుగుతూ ఉంటాడు, స్నానం చేశారని అడుగుతూ ఉంటాడు. బయట గురువు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అది చూస్తూ ఉంటాడు. బయట గురువు మీ మనసును లోపలికి నెట్టుతాడు, నిజమైన గురువు లోపల ఉన్నాడు. బయట గురువురికి నేను మిమ్మల్ని లోపలికి నెట్టుతూ ఉంటాడు, అది లోపల గురువు మీ మిమ్మల్ని లోపల గుంజుకుంటాడు. లోపల గుంజుకోవటమే కాదు, లోపల గుంజుకుని వీడిని లోపలికి ఎవరినైతే గుంజుకున్నాడో వాడిని లోపల గుంజుకుంటాడు. గుంజుకోవటమే కాదు, తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు లోపల గురువు. బయట గురువు లోపలికి మిమ్మల్ని నెట్టుతాడు, లోపల గురువు ఆయన లోపల లాక్కుని ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. బయట గురువు చేసే పని బయట చేస్తాడు, బయట గురువు చేస్తాడు, లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తూ ఉంటాడు. మొత్తమే మీకు పని పూర్తవ్వాలి. అంటే లోపల ఉన్న వస్తే బయట గురువుగా కనిపిస్తూ ఉంటాడు. అది వాడి మాటల వల్ల, చూపు వల్ల, ఎలా ఉన్నాడు, కులాసాగా ఉన్నాడు లేదా ప్రశ్నిస్తూ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మీతో కూర్చుంటాడు, మీతో నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా డాక్టర్ గారు కూడా మత్తి పెట్టేటప్పుడు ఏంటి, ఎలా ఉన్నారు, బాగున్నారా, కులాసాన్నారా పెడతా ఉంటారు. మన ఆ మత్తి పెట్టేటప్పుడు మన స్పృహ తప్పే వరకు, మన స్పృహ తప్పే వరకు మీరు ఎలా ఉన్నారు లేదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వరకు తర్వాత ఆయన పని చేసేస్తాడు గురువు కూడా. అంతే, 1, 2, 3, 4 అంకెలు లెక్కెట్టిన అంటాడు. తర్వాత డాక్టర్ చేసి పని చేస్తాడు. ఓ అరుణాచలేశ్వరుడు వైద్యుడు నువ్వే, నాకు మందువు కూడా నువ్వే. ఓ అరుణాచలేశ్వరుడు నాకు వైద్యుడు కూడా నువ్వే, మందు కూడా నువ్వే. అంటే బయట గురువు చేసేది బయట గురువు చేస్తూ ఉంటాడు, లోపల గురువు, లోపల గురువు చేసేది కూడా లోపల గురువు చేస్తాడు. కానీ నిజమైన గురువు లోపల ఉన్నాడు. ఆ నిజమైన గురువు ఎవరికి కాళ్ళు చేతులు ధరించి వచ్చాడు నేను నీతో మాట్లాడటానికి, నేను లోపలికి నెట్టడానికి. భగవాన్ చెప్తున్నారు, నీ గురువు లేడు కదా అంటున్నాడు ఎవరు. మీరు గురువు గురించి ఎలా చెప్తున్నారు, మీకు గురువు లేడు కదా అంటున్నారు. భగవాన్ అడుగుతున్నారు ఏదో ప్రశ్న, అప్పుడు భగవాన్ గురువు అంటే ఎవడు అనుకుంటున్నావు, గురువు అంటే ఈశ్వరుడే, గురువు అంటే ఈశ్వరుడే, గురువు అంటే ఈశ్వరుడే. అంటే మనం అనేక జన్మల నుంచి ఈశ్వరుడి భక్తి కలిగి ఉంటాం అనుకోండి, ఈశ్వరుడి భక్తి కలిగి ఆ ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. దానికి ఫలితంగా, దేనికి ఫలితంగా, అనేక జన్మల నుంచి మనకున్న భక్తి వల్ల, అనేక జన్మల నుంచి మనం భక్తి కల్టివేట్ చేస్తాం అనుకోండి, డివోషన్, అకారణ భక్తి. మీ మీద నాకు ఆప్యాయత ఉందనుకుని దానికి కారణం కనపడకూడదు. కారణం కనిపిస్తే నిజమైన భక్తి కాదు, ఆ హేతుకు భక్తి, ఆ కారణ భక్తి. లవ్ మస్ట్ బి నాన్ డ్యూయల్. ఇదంటే నాకు ఇష్టం కలుగుతాను అనుకోండి, ఇష్టం కారణం కనుక కనిపిస్తే అంటే అది నిజమైన ఇష్టం కాదు. భగవాన్ అరుణాచలేశ్వరి అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. అరుణాచలేశ్వరుడు అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి మోక్షాన్ని కూడా ఇస్తాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, మనం అడగకపోతే ఆయన ఇవ్వడేమనుకుంటాం, అడగకపోతే ఆయన ఇవ్వడేమనుకుంటాం. అడగటానికి శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉంది. కానీ మన కోరికకి శక్తి లేదు, ఈశ్వరుడికి శక్తి ఉంది. ఆయన ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ తెలుసు. మీకు కావాలనుకుంటే ఎంజాయ్మెంట్స్ కూడా ఇస్తాడు, మీకు కావాలనుకుంటే మోక్షమే కాదు ఎంజాయ్మెంట్స్ కూడా ఇస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏది మంచిదో మనకంటే ఆయనకే బాగా తెలుసు. ఒక బ్రహ్మము తప్పించి అంత డ్రింక్ స్టార్. మీరు మా హృదయంలో ఏదో నిజం ఉందని చెప్తున్నారు, ఆ నిజం తెలుసుకోవడానికి మీరు ఏమైనా మాకు సహకారములు అందిస్తారా అని అడుగుతున్నారు. అడగక్కర్లేదు, ఈ నీడ్ నాట్ ఆస్క్. మీరు ఏమని అడుగుతున్నారంటే, మా హృదయంలో ఏదో నిజం ఉందని చెప్తున్నారు, ఆ నిజం తెలుసుకోవడానికి మీ సహాయ సహకారములు అందిస్తారంటే, భగవాన్ అంటున్నాడు, సహాయ సహకారములు ఎప్పుడు ఉంటాయి నువ్వు గుర్తించలేకపోవచ్చు. సహాయ సహకారములు ఎప్పుడు ఉంటాయి నువ్వు గుర్తించలేకపోవచ్చు. సహకారాన్ని, సహాయ సహకారములు ఎప్పుడు ఉంటాయి, కానీ అవి గుర్తించలేకపోవచ్చు నువ్వు. అవి గుర్తించలేక లేదేమో అనుకుంటావు నువ్వు. సహాయ గురువు యొక్క సహాయ సహకారములు ఎప్పుడు ఉంటాయి ఆ సహాయ సహకారం ఉన్నాయని నువ్వు గుర్తించలేకపోవచ్చు. గుర్తించలేనప్పుడు లేదని అనిపిస్తుంది. ఎప్పుడు ఉంటుంది గురువు యొక్క సహకారం. భగవాన్ చెప్తున్నారు, మీరు ఏదైనా అభ్యాసం చేస్తున్నారనుకోండి, కష్టపడి సాధన చేస్తున్నారనుకోండి, సత్పురుషులతో సహవాసం చేస్తున్నారనుకోండి, మంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మంచి చేస్తున్నారనుకోండి, మంచి వింటున్నారనుకోండి, అది కూడా మీ గురువు యొక్క దయ. మీ గురువు యొక్క దయ లేకపోతే సద్బుద్ధే మీకు కలగదు. మీ గురువు యొక్క దయ లేకుండా మీకు సద్బుద్ధి కలగదు, సహృదయం కూడా కలగదు. మీకు ఏదైనా మంచి విషయాలు శ్రవణం చేయాలనిపిస్తారనుకోండి, శ్రవణం చేశాక మీరు విన్న మాట మీద ధ్యానం చేస్తున్నారనుకోండి, మీరు విన్న మాట మీద ధ్యానం చేస్తున్నారనుకోండి, ఆ తెలుసుకునేదో తెలుసుకోవాలి తెలుసుకోవాలి లోపల నుంచి జిజ్ఞాస వస్తుందనుకోండి, లోపల నుంచి ముముక్షత్వం వస్తుందనుకోండి, అది గురువు యొక్క ప్రేరణ లేకుండా మీకు రాదు. అది కూడా గురువు యొక్క దయ. అంటే గురువు యొక్క దయ లేకుండా మీ సాధన కూడా ప్రాపర్గా సాగదు. మీరు సాధన బాగా సాగుతుందనుకోండి, వాలుగాలు సైకిల్ దొక్కినట్టు, అది కూడా గురువు యొక్క దయ, అది కూడా గురువు యొక్క కృపే. అంచేది అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది? అనుగ్రహం లేదేమో అనుకునేది తలంపే, కానీ అనుగ్రహం లేకుండా ఉండదు. దేవుడు భగవాన్ అనుగ్రహం మనకు లేదు, భగవాన్ అనుగ్రహం మనకు లేదని నువ్వు అనుకుంటంటే అది నీ తలంపే, కానీ అనుగ్రహం లేకపోవటం కాదు. అసలు ఇంకోటి అనుగ్రహం ఆ స్లోగా స్లోగా ఇడిచిపెడుతున్నాడు. నీకు ఫుల్గా ఇడిచిపెట్టేసి అనుకోండి, మీకు ఊపిరాడదు అసలు. ఇప్పుడు ఎనస్థీషియా ఇస్తారు, ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు చాలా స్లోగా ఇస్తారు, అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. నీకు అర్థమవుతుంది, ఎనస్థీషియుడు ఎంతవరకు మోతాదులు ఇస్తాడు, ఎంత దానికి ప్రత్యేకంగా ఎండి ఉంది. అది గురువు అనుగ్రహం కూడా స్లోగా ఇస్తూ ఉంటాడు మీకు, ఒకేసారి ఇచ్చేయడు, ఒకేసారి ఇస్తే మీకు ఊపిరి ఆగిపోతుంది. యూకే యూకే ఎవడ దాని యూజీకే ఎవడ అంటాడు చూడండి, ఆయన యూజీకే అయినా యూజీకే ఆయన పేరేం పేరు అండి? విద్యు కృష్ణమూర్తి గారు శిష్యుడి పేరు ఏం పేరు అండి? యూకే
అండి,
జీకే గారు. అదే జిడ్డు జీకే గారు కాదు, జిడ్డు కృష్ణమూర్తి శిష్యుడు ఇంకొక ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరైతే మనకెందుకు మనకు ప్రాపర్ నౌన్స్ అక్కర్లేదు, సబ్జెక్టు ముఖ్యం, సబ్జెక్టు ముఖ్యం. ఆయన ఏమన్నాడంటే మాకు చిల్లర గొడవలు వద్దు, భగవాన్ దగ్గరికి వచ్చాడు ఆయన, మాకు చిల్లర గొడవలు వద్దు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు మాకు డైరెక్ట్గా చెప్పండి, బాతాకాణీ మాటలొద్దు, కవుర్లు కాకరకాయలు వద్దు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు కూడా నాకు డైరెక్ట్గా ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి, అంటే బాతాకాణి మాటలు చెప్పొద్దు అని ఏమన్నాడంటే, మీరు నాకు మోక్షాన్ని ఇవ్వగలరా అని అడిగాడు. మీరు నాకు మోక్షాన్ని ఇవ్వగలరా? ఈజ్ లెర్నెడ్ మ్యాన్, ఈజ్ లెర్నెడ్ మ్యాన్. మీరు నాకు మోక్షాన్ని ఇవ్వగలరా? అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి, కాలక్షేప మాట్లాడద్దు. అంటే భగవాన్ అన్నారు, నేను మోక్షాన్ని ఇస్తాను, నువ్వు తట్టుకోగలవా? నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉన్నావాడు. ఉనికొచ్చేసిందండి వాడు. నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, నువ్వు తీసుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నావా? అడుగు ఉనికొచ్చేసిందండి అలాగా. నేను మీరు మోక్షాన్ని ఇవ్వండి ఇస్తారా అని అడిగాడు. నేను ఇవ్వటానికి రెడీగా ఉన్నావు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావు అంటే వాడికి ఉనికొచ్చేసిందండి వాడు. అక్కడ ప్రిపరేషన్ లేదు. నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అడిగి భయం వచ్చేసిందండి ఒకసారి ఆ ప్రశ్నకి. నువ్వు డైరెక్ట్గా అడుగుతున్నావు, నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? మనం సత్వగుణాన్ని కల్టివేట్ చేసుకోవాలి. సహనం, మరింత సహనం, సహనం, మరింత సహనం, టాలరెన్స్, టాలరెన్స్ అండ్ టాలరెన్స్. రామకృష్ణ పరమహంస గారు ధర్మపత్రిని శారద, ఆ చివరి రోజుల్లో ఆయన శారదామ శారదానందని ఆయన చూసేవారు బాగా. ఆ శారదామాత పేరు మీరు ఎవరో పెట్టుకోవద్దు, నేనే పెట్టుకుంటాను. ఒక ఆయన శారదానంద పెట్టుకున్నాడు, అది పేరు శారదానంద. ఆ తల్లి పేరు ఆయన పెట్టుకున్నాడు శారదానంద. ఆయన చివరి శారదామాత చివరి గడియలు అంటే శరీరంతో శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆవిడ సమాధి పొందిన రోజున, నువ్వు జీవితంలో అనేక మంచి మాటలు చెప్పావు, ఈ క్షణంలో ఈ లాస్ట్ మినిట్లో ఇంకో నాలుగు మంచి మాటలు చెప్పమని శారదామాతను శారదానంద అడిగాడు. అంటే ఆవిడ పేరే, ఇలా శారదామాతను కూడా చెప్పింది, మా బంధువులు ఎవరు నా శరీరానికి నిప్పు పెట్టడానికి లేదు శారదానంద, నువ్వే నా శరీరానికి నిప్పు పెట్టాలని. ఆరుగురు తమ్ముళ్ళు ఉన్నారు శారదామాతకి, తమ్ముళ్ళతో మాట చెప్పింది, మీరు వచ్చి నన్ను చూసేళ్ళు వచ్చు నా శవాన్ని, నా శవాన్ని మీరు వచ్చి చూసేళ్ళు వచ్చిన కానీ నా శరీరానికి దహనం చేసేవాడు మటుకు శారదానంద చేస్తాడు. చివరికి నిప్పు కూడా నిప్పు సంస్కారం, అగ్ని సంస్కారం కూడా శారదానందే చేశాడు శారదామాతకి. శారదానంద అన్నాడు, శారదామాత ఉంది, నువ్వు జీవితంలో చాలా మంచి మాటలు చెప్పావు, చివరిలో నాలుగు మంచి మాటలు చెప్పాను శారదానంద శారదామాతను అడిగితే సహనం 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 మరింత సహనం, టాలరెన్స్ 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 అంటే సహనం పెంచుకునే కొలిది మన హార్ట్ డీప్ అని అవసరం. కల్టివేట్ సత్వగుణ, మనం సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. సత్వగుణం కూడా గుణమే కానీ అది గాడ్రలైజేషన్ దారి చూపించి పక్కన తప్పుకుంటుంది. ఇక రమణాసిని ఎక్కడ ఉందో మాకు తెలియదని ఎవరినైనా అడుగుతాం అనుకోండి, ఆయన రమణాసిని దాకా వచ్చి అక్కడికి చూపించి వెళ్ళిపోతాడు. అలాగే సత్వగుణం కూడా గుణమే కానీ భగవంతుని తెలుసుకునే దారి చూపించి పక్క తప్పుకుంటుంది. అంతే సత్వగుణాన్ని పోషించుకోవాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పేరు దళ పగనే పట్టి ఇలాగే చెయ్యి అయిపోయింది పనంతా. ఇప్పుడు అరుణాచలం అన్నాడు ఆత్మజ్ఞానం వర్షించింది. ఆత్మజ్ఞానం వర్షించడమే. ఇప్పుడు ఆయనకి ఎలా వచ్చిందంటే, నేను ఎవరో ఒక అమ్మగారింటికి చూడటానికి వెళదామని నా గుమ్మం దిగాను అనుకోండి, ఎవరో ఒక అమ్మగారింటికి చూసి వెళదామని నా గుమ్మం దిగాను అనుకోండి, నేను ఏ అమ్మగారిని చూడటానికి వెళుతున్నాను, అమ్మగారు సరిగిన గుమ్మం దిగేటప్పుడు ఎదురొచ్చారు అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? రమణ మహర్షి గారు వెళ్ళి జ్ఞానాన్ని పట్టుకోవడం కాదు, జ్ఞానం వచ్చి ఈయన పట్టుకుంది. అరుణా దైవమనుచు నిన్ను దరిగేరగా నన్ను పూర్ణనాశమని చూతివి అరుణాచల. నేనేం చేయలేదు అయ్యో అరుణాచలం అన్నా, అంతకంటే ఎఫర్ట్ ఏం లేదు నాకు, అయిపోయింది పని అంతా పూర్తి అయిపోయింది. పేరుదల పగనే ఇక అరుణాచలం అన్నాను. అది ఏ విధంగా అయితే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందో అలా ఆకర్షించావు, నా మనసును తీసేశావు, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు, నీ మిథ్యా నేను తీసేశావు, నిజమైన నేను ప్రసాదించావు, ఫాల్స్ అయిన తీసేశావు, ట్రూ అయిన ఇచ్చావు. వీడికి అంతకంటే నేను చేసింది ఏమి లేదు, వీడికి అరుణాచలం అని అంతే. అరుణాచలం అరుణాచల శివను కూడా అనలేదు, అరుణాచలం అంతే అయిపోయింది పని అంతా పూర్తి అయిపోయింది. అరుణాచల శివను కూడా అనలేదు, అరుణాచలం అరుణాచలం అరుణాచలం. పేరుదల పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురు ఎవరు, ఇది నీ అది కనుదురు ఎవరు అరుణాచలం. పేరుదల పగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచల. అరుణాచలం అన్నాను, నా అజ్ఞానాన్ని తీసేసావు, నీ జ్ఞానాన్ని ఇచ్చావు, నా అశాంతిని తీసేసుకున్నావు, నీ శాంతిని ఇచ్చావు, నా శవబుద్ధిని పోగొట్టేశావు, నీ శవబుద్ధిని ఇచ్చావు. నీ నువ్వు ఇట్టివాడవని ఎవరు చెప్పగలరు? ఎవరికి సాధ్యం నువ్వు ఇట్టివాడవని ఎవరు చెప్పగలరు? నువ్వు ఎంతటివాడవో ఎవరు నువ్వు ఎంత ఇట్టివాడు నువ్వు ఎంతటివాడవో నాకేం తెలుస్తుంది? ఊరికే నేను ఏమని చేయి, ఏమైనా చెమట నా శరీరానికి ఏమైనా చెమట్లు పట్టినయా? జపాలు మేర మీద తపాలు పేరు మీద నా శరీరానికి ఏమైనా మట్టి రాసుకున్నానా? ఊరికి ఏమనలేదు, ఊరికి అరుణాచలం అంత అయిపోయింది. నేను ఏమైనా ఎక్సర్సైజ్లు చేశానా? గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, నీ ఇన్నర్ లైఫ్ చూస్తాడు. ఊరికి అరుణాచలం అన్నాను. నువ్వు శాంతితో అనుగ్రహంతో అమృతానుభవంతో అద్వైతానుభవంతో కట్టేశావు నన్ను అరుణాచల. మన దుప్పట్లు ఎలా కప్పుకుంటామో, ఈ దుప్పట్లు మనం ఎలా కప్పుకుంటామో అరుణాచలం అన్నాను. అమృతానుభవంతో అద్వైతానుభవంతో పరమశాంతి, ఉత్కృష్టమైనటువంటి శాంతి, ఉదాత్తమైన శాంతితో నన్ను కప్పేశావు, నన్ను ముంచేసావు అరుణాచల. ఇంత చేస్తే నేనేమన్నాను? అరుణాచలం, అంతకంటే ఏమనలేదు. అందుకని నా శరీరానికి ఏం బాడీ చేసుకోలేదు, ఎక్సర్సైజ్ లేవు, వాకింగ్ లేవు, కూర్చోటాలు లేవు, నుంచోటాలు లేవు, ముక్కులో గాలి చూసుకోవటం లేదు. అరుణాచలం అని అయిపోయింది, పదంతా పూర్తి అయిపోయింది. ఏనాటిదో ఈ అనుబంధం? అనుబంధం అనుబంధమే కానీ ఏనాటిదో? ఈ మహిమ ఇట్టిదని ఎవరు ఎవరు వర్ణించి చెప్పగలరు గారు? నాచలేశ్వరుడే పేరుదల పగనే పట్టి లాగి చెవి నీ మహిమ కనుదురెవరు అరుణాచల. అరుణాచలమనచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆభవ సుఖం పూర్ణ సుఖం చిత్తుసుఖం, ఆభవ సుఖం పూర్ణ సుఖం చిత్తుసుఖం. సుఖాన్ని మీరు సుఖాన్ని మీరు ఎంజాయ్ చే సుఖమే మీరు అయిపోవటం. మీ పేరే మీ పేరు